ఇక ఇప్పుడు మరొక నాయనారు గారి చరిత్ర తెలుసుకుందాం. ఈ నాయనారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనే చిరుతొండ నంబి, ఆయన కొడుకు సిరియాళ్ళుడు. అత్యద్భుతమైన తండ్రి కొడుకులు ఇద్దరూ భక్తులై ఉండడం చాలా అరుదుగా ఉంటుందండి. అలాంటి అపూర్వమైన చరిత్ర ఇది. కాంచీపురంలో చిరుతొండ నంబి అని ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ మహాత్ముని చరిత్ర ఇది. నాయనారుల్లో ఈయన్ని తప్పనిసరిగా తలుచుకోవాలట. అందులో శివరాత్రి నాడు ఈయన కథ తలుచుకోవాలట. ఏకాదశులు, శివరాత్రి, మాస శివరాత్రుల్లో ఈ చిరుతొండ నంబి భక్త సిరియాళుని యొక్క కథ విన్నా తలుచుకున్నా తరించిపోతాం మనం. 101 గోత్రాల వాళ్ళని తరింపజేసి 7 వాడల వాళ్ళని, తమ కులం వాళ్ళందరినీ ఒక క్షణకాలంలో ఉద్ధరించిన మహాత్ముడు చిరుతొండ నంబి అంటే. పూర్వం బదరీవనంలో దుర్వాస మహర్షి కొంతకాలం తపస్సు చేశాడు. బదరీ దగ్గర మంచి చెట్లు ఉంటాయి తెలుసుగా, చాలా చల్లని హిమాలయ పర్వత ప్రాంగణంలో కూడా అద్భుతమైన అడవి ఉంటుంది. అందులో గంధమాదన పర్వతం మీద అద్భుతమైన వనం ఉంటుంది. మంచి అరటి చెట్లు కూడా ఉంటాయి అక్కడ. ఎర్ర చక్కెరకేళి అరటిపూడు దొరుకుతాయండి అక్కడ, బాగా దొరుకుతాయి. అచ్చా ఎర్ర చక్కెరకేళి మొక్క తెచ్చితే బాగుండు, మన దొడ్లో వేసాము ఒకసారి ఎవరో పీకేశారు దాన్ని, కొంతకాలం గెల్లేసాయి, దిష్టి కొట్టేశాడు ఎవడు. అందువల్ల ఈసారన్నా మంచి దుంపలు 4 తెచ్చి వేసి నీళ్లు బాగా పోయాలి. నేనుంటే పోస్తారు, నేను లేకపోతే ఏడాది తర్వాత పోస్తారు. అలా అయితే మాకు చెట్లు ఏం పెరుగుతాయి? గురువుగారు ఉన్నా లేకపోయినా పోస్తే బాగా పెరుగుతాయి. కొంతకాలం పెరిగితే ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి అనుకోండి. గురువుగారు ఉన్నప్పుడు అందరూ పనిచేస్తారండి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే అయ్యే బాబు ఎంత భక్తులు అనిపిస్తుంది. అలా ఉండకూడదు, లేనప్పుడు ఎక్కువ చేయాలి, ఉన్నప్పుడు నా కోసం కాదుగా మీకోసం చేయండి. ఆ శివుడికి సేవ చేస్తే ఎంత లాభం అండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయనకి ఇలా తొడవండి, శుభ్రం చేయండి, ఇన్ని నీళ్లు పోయండి, ఆ సంపదను మీరు అనుభవిస్తారు, నేను కదా అనుభవించడం. ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడు. ఇన్ని నీళ్లు తల్లితే సంతోషపడతాడు కదండి ఆయన. ఆ మాత్రం శుభ్రం చేయలేము ఆయన్ని. నీళ్ళ కంఠుని శిరసుపై నీళ్ళు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. ఆ నీలకంఠేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, ఆ శివుడి దగ్గరికి వెళ్ళండి, ఇన్ని నీళ్లు అలా జల్లండి. భక్తితో చెంబు నీళ్లు పోయలేకపోయినా ఇన్ని నీళ్లు జల్లండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కామధేనువు నీ దొడ్లో కట్టేస్తాడట. నీ దొడ్లో ఒక ఆవును నువ్వు కట్టుకున్నట్టుగా కామధేనువుని కడతాడు. కామధేనువు అని ఒక ఆవు ఉన్నది, స్వర్గలోకంలో ఉంటుంది. పాల సముద్రం చిరికినప్పుడు పుట్టింది ఈ కామధేనువు. ఆ ధేనువు దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే ఇస్తుంది. అన్నం అడిగితే అన్నం ఇస్తుంది, సున్నం అడిగితే సున్నం ఇస్తుంది, నెత్తికి కన్నం అడిగితే కన్నం ఇస్తుంది, ఇల్లు అడిగితే ఇల్లు ఇస్తుంది, ఏది అడిగితే అది ఇస్తుంది. అంటే ఇన్ని నీళ్లు తల్లితే కామధేనువుని నీ ఇంట్లో దొడ్లో పశువుని కట్టినట్టు కట్టి పారవేస్తాడు, అనగా కోరుడు కోరికలు తీరుస్తాడు. ఆ తర్వాత పత్తిరి ఇసుమంత ఎవ్వాడు పారవయచ్చు, దగ్గరికి వెళ్ళి వేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తాం? కొంతమంది పత్తిరి అలా, పత్తిరి అంటే వికృతి, గొప్ప శ్రద్ధ కూడా లేకుండానే అలా విసిరి అంట. ఈ విసిరి నావుక ఆయన మీద పడింది. పాపం దగ్గరికి రాలేకపోయావా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా, దూరం నుంచే పత్రి విసిరేవా, చాలు ఇదే నాకు అద్భుతమైన బిల్వపత్రం అనుకుని ఇదే పూజ అనుకుని వెంటనే కల్పవృక్షాన్ని పెరట్లో నాటుతాడట. మనం దొడ్లో మొక్కలు నాటుకున్నట్టుగా కల్పవృక్షాన్ని నీ దొడ్లో నాటుతాడు. మళ్ళీ అనుమానం, మాది అపార్ట్మెంట్ కదా అని. అపార్ట్మెంట్లో కుండీలో నాటుతాడు. ఆయన తలుచుకుంటే కుండీలో నాటలేడా లేకపోతే సిమెంట్లో నాటలేడా? అసలు దానికి నేల ఎక్కర్లేదు, అలా పెడతాడు. కల్పవృక్షం నీ దొడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు కల్పవృక్షం ఎటువంటిది? అది కూడా పాల సముద్రం చిరిగితే పుట్టింది, స్వర్గలోకంలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి అడగండి, ఏదైనా అడిగితే చేస్తుంది. మంచి సెల్ ఫోన్ అని అడగండి ఇచ్చేస్తుంది. మేము సెల్ ఫోన్ చూసుకుని హెల్లకి వెళ్ళాలనుకుంటున్నాం అంటే హెల్లకి వెళ్ళిపోతారు గ్యారంటీగా నరకానికి. ఏమండి చెవులు పనిచేయట్లేదు, చెవుడు వచ్చింది కాస్త, చెవులు వినపడాలంటే చెవులు వినపడతాయి. ఇలా నువ్వు ఏది కోరితే అది ఇచ్చిపెట్టేటటువంటిది కల్పవృక్షం. అనగా శివుడి మీద ఇంత ఒక్క ఆకు విసిరితేనే కల్పవృక్షంలో కోరిన కోరికలు తీరుస్తాడు. అందువల్ల చెప్పవచ్చేది ఏంటంటే, ఆ మహానుభావుడు సులభంగా దొరుకుతాడు. సులభంగా దొరికే పరమాత్మని ఎంతో కొంత సేవ చేసి అనుగ్రహించాలి. ఆయన్ని మనం గ్రహించుట అంటే స్వీకరించుట, అనుగ్రహించుట అంటే భక్తితో స్వీకరించుట. అప్పుడు ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు, మనకు కావలసినవి ఇస్తాడు. ఇదంతా నేను ఎర్ర చక్కెరకేళి గురించి చెప్పాను. గంధమాధర పర్వతం మీద మంచి చక్కెరకేళి తోటలు కూడా ఉంటాయి. ఆ తోటలో ఆంజనేయుడు ఉంటాడండి. గంధమాధర పర్వతం మీదకి ఎక్కడం కష్టం, కింద నుంచి చూడడమే తప్ప. బదరి వచ్చినప్పుడు చూస్తారుగా, కొంతమంది వస్తున్నారు, అందరు రాలేకపోయినా. ఆ కొండ చాలా నిటారుగా నిలువుగా ఉంటుంది, కింద నుంచి వెళ్ళిపోతాం మనం. చాలా భయంకరమైన చలి ప్రాంతం. అటువంటి ఆ గంధమాధర పర్వతం పైభాగంలో పెద్ద రంభావనం ఉన్నది, అరటి తోట ఉన్నది. అదిగో అరటి తోటలో ఆంజనేయ స్వామి వారు కూర్చుని రాముడిని తలుచుకుంటాడు అన్నమాట. రామ 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 సీత రామ రఘురామ దశరథ నందన దానవ భంజన రామ జయ రామ నిత్యం పాడుతూనే ఉంటాడు ఆయన. అందుకనే మన పురాణాల్లో భజే రమ్య రంభావని నిత్యవాసం, నిత్యం గంధమాదన పర్వతం మీద ఉన్న అరటి తోటలో నివసించే మహానుభావా నీ కొరకు నమస్కారం అన్నారు, ఆయన్ని సేవిస్తున్నాను అన్నారు. ఆ ప్రాంతాలన్నీ అటువంటి తోటలు, మంచి వృక్షాలు అన్నమాట. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడమే తపస్సు. కేదారం, బదరి వంటి ప్రాంతాలకి, హిమాలయాలకి తపస్సు కోసం వెడతారు కొందరు. అక్కడ ఉన్నవాళ్ళంతా దేవతల కింద భావిస్తారు. దానికి దేవభూమి అని పేరుండో. హరిద్వారు హృషికేశు దాటి దాటగానే అక్కడి నుంచి వాళ్ళు ఏమంటారు, దాన్ని దేవభూమి. దేవభూమి ఉత్తరాఖండ్మే ఆప్కా స్వాగత హై అంటాడు అక్కడ బోర్డులో కూడా. అది దేవభూమి, దేవతలు సంచరించే భూమి. రాత్రిపూట దేవతలు అక్కడ తిరుగుతూ ఉంటారు, రకరకాల వేషాల్లో తిరుగుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళని మనం గుర్తించలేము. నాకు ఒకసారి మాకు మంచి డ్రైవర్ తగిలాడు. 2003లో కదా మనం వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం. 2003లో శ్రీకరి బుల్లి పాపగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళాం. అక్కడ ఒక యజ్ఞం చేశాం. అప్పుడు నేను, మా పెద్దన్నయ్య, మా మూడు అన్నయ్య విశాఖపట్నంలో నన్నయ్య, అలాగే మా శ్రీకరి, తర్వాత నాకు ఒక మహానుభావుడైన శిష్యుడు ఒకడు ఉన్నాడండి, నాకు మంచి అద్భుతమైన షేవ్ చేసినటువంటి శిష్యుడు ఆయన. ఇలా కొంతమందికి కలిసి వెళ్ళాం. 2 కార్లు, ఒకటేమో ఆ రోజుల్లో దాన్ని ఏమంటారంటే అది క్వాలిస్, QUALIS అనుకుంటుంది, క్వాలిస్ కారు ఒకటిని, ఒకటేమో అంబాసిడర్ కారు. ఈ క్వాలిస్లో మేము ఎక్కాం. ఆ డ్రైవర్ కుర్రాడు, మంచి కుర్రాడు, హుషారైన కుర్రాడు. డ్రైవింగ్ నేర్చుకుని 100,000 రూపాయలు పాడు చేసినవాడు కదా వాడు, కరెక్ట్గా నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నవాడు. నేను, నాయన ఈ ప్రాంతంలో ఎక్కడ మీరెవరు తాగుబోతులు కనపట్టలేదు ఏంటంటే, పొరపాటును కూడా హృషికేశం దాటిన తర్వాత ఏ డ్రైవరు తాగట్ట అసలు. దేవభూమి ఇక్కడ తాగితే మహాప్రమాదం అనుకుంటారు వాళ్ళు. ఒకే ఒక్కసారి ఒక డ్రైవర్ అలా తాగి డ్రైవ్ చేసేట, ఆ పైనుంచి కిందకి పడిపోయి కారుతో పాటు చచ్చిపోయేట. ఇంకా అప్పటి నుంచి ఎవరు వెళ్ళరు అక్కడ. కనుక తాగి డ్రైవ్ చేస్తే మాత్రం గ్యారంటీగా అపమృత్యు వస్తుంది. అంత జాగ్రత్తగా ఉంటారండి వాళ్ళు. అసలు తాగుడు లేదు అక్కడ, నిషేధం. అందుకే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, మాంసం తిన్నారు అక్కడ బదరి కేదారాల దగ్గర. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అక్కడ. అలాగే అయోధ్యలో రామజన్మభూమి చుట్టూతో ఉన్న ప్రాంతంలో కూడా మద్య నిషేధం ఉంది. ఇలా ఉండాలి. తిరుపతి కొండ, కొండ చుట్టూతో ఏ వైపు చూసినా సరే వెంకటరమణ భ్రాంతి షాప్, వెంకటరమణ పైగా. సప్తగిరి వైన్ షాప్, సప్తగిరి వైన్ షాప్ పైగా. ఇంకేం చెప్తామో, నవ్వు వస్తుంది అనమాట మనకి. ఆ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో, ప్రపంచమంతా ఎవడో నిషేధించలేడు కదా, ఆ ప్రాంతాల్లో నిషేధించాలి తప్పదు. మరి అక్కడికి వెళ్ళి ఇలా చొక్కేసుకుని అటు పెడితే ఏమైపోతుంది, అక్కడికి వెడితే భగవంతుడే రక్షించుకుంటాడులేండి అనుకుంటాం కదా మనం. మనమేం పని చేయం. నమః పార్వతీ పతయే హరహర మహాదేవ. అటువంటి దివ్యమైన దేవభూమిలో బదరికా వనం ఉన్నది. బదరి అంటే రేగు. పూర్వం రేగు చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని బదరి అన్నారు. ఇప్పుడు రేగు చెట్లు చాలా తగ్గిపోయాయండి. రకరకాల చెట్లు ఉన్నాయి కానీ రేగు చెట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఆ వనం దగ్గర దుర్వాస మహర్షి తపస్సు చేసుకునేవాడు. దుర్వాసుడు అంటే మా పారాయణపురిలో చాలామందికి ఇష్టం అనుకోండి. దుర్వాసుడిని రోజుకోసారి భక్తితో తలుచుకుని జయ దుర్వాస సేనమహ దుర్వాసాయనమహ. దుర్వాస శబ్దం అకారాంత పుల్లింగము ఉంది, సకారాంత శబ్దము ఉంది. అందుకని రెండు కథలతో రోజుకోసారి తలుచుకుంటాను. విశ్వామిత్రుడిని దుర్వాసుని తలుచుకోకపోతే పారాయణ చేసే ముగ్గురికి ఆ పూట నిద్రపడ్డదట. కారణం ఏంటంటే వాళ్ళు మహాత్ములు, తలుచుకోవాలి. మరి దుర్వాసుడేమో ఇంకా రుద్రవంశతో పుట్టాడు కదండి, అందుకని ఇంకా విశ్వామిత్రుడి సంగతి చెప్పేక్కర్లా. అందువల్ల అందరికీ ఆరాధ్య దేవతలు వాడు, శక్తి కలిగిన వాళ్ళు కూడాను. ఈ దుర్వాస మహర్షి బదరీవనంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసేవాడు. ఆ తపస్సు ఎలాంటిది? యజ్ఞముతో కూడిన తపస్సు. రోజు ఉదయం పూట యజ్ఞం చేయడం. యజ్ఞం అయ్యాక ఆ పక్కనే ఉన్న మందాకిని నదిలో, బదరీ దగ్గరేమో అలకనంద, కేదారం దగ్గర మందాకిని అని పిలువబడుతుంది గంగ. ఈ రెండు ఏమో ఎక్కడ కలుస్తాయి? రుద్రప్రయాగ దగ్గర కలిసిపోతాయి. ఇటువైపు నుంచి మందాకిని, కుడివైపు నుంచి కూడా ఎడమ ఏదైతేనే లేండి, మొత్తం మీద అలకనంద వస్తాయి. రెండు రుద్రప్రయాగలో కలిసిపోతాయి. ఇంకా అక్కడి నుంచి దారి పొడుగుతా ఉన్న అన్ని పాయలు, గంగ యొక్క పాయలన్నీ అందులో కలిసిపోతాయి. గంగ అలా అన్ని పాయలుగా వచ్చి కలుస్తున్నవాడు అక్కడ. అందుకే రుద్రప్రయాగ దగ్గర స్నానం అంటే అఖండ గంగ, అక్కడ వరకు ఖండగంగ. అలకనందా నదీ తీరంలో ఉండడం వల్ల దుర్వాసుడు యజ్ఞం అవగానే ఏ రోజుకు ఆ రోజు పూర్ణాహుతి యజ్ఞం కనుక స్నానం చేసేవాడు. ఈ యజ్ఞంలో చెరువు అని ఒక పదార్థం వేస్తారు, అనగా అన్నం కానీ పళ్ళు కానీ పేలాలు కానీ ఏదో ఒకటి సిద్ధం చేసి కొన్ని వండుతారు, కొన్ని ఏమో పచ్చి వేస్తారు. యజ్ఞంలో వేశాక కొంత మిగులుస్తారు. ఈ మిగిలిపోయిన దాన్ని ఆ పూట భోజనంగా వాడతారు కొంతమంది. అందుకే యజ్ఞ శిష్టము అన్నారు. ఇప్పుడంటే మొత్తం వేసేస్తున్నాం కానీ యజ్ఞంలో మిగిలిన కొంత ప్రసాదం తినాలి. ఈయన నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఈ నేవార ధాన్యం చాలా సన్నని బియ్యం, మంచి రుచిగా ఉంటుంది. ఒక రకమైన తీపి కూడా ఉంటుంది ఆ బియ్యం, మాధుర్యం. ఆ గంజి కూడా బాగుంటుంది. ఆ నేవార ధాన్యంతో అన్నం వండాడు. అన్నం వండి కొంత యజ్ఞంలో వేశాడు, మిగిలింది కుండలో. దాంట్లో రేగుపళ్ళ గుజ్జు కలిపాడు. కలిపి ఏం చేశాడు? ఈయన ఊరికే ఒక్క పిసర్ నోట్లో వేసుకుని ప్రసాదం కాబట్టి మిగతా అది జింకలకి పెట్టడం మొదలెట్టాడు. ఆ ప్రాంతంలో కొన్ని జింకలు ఉన్నాయి, కుర్ర కొంకలైన జింకలు. ఆ జింకలు ఈయన చుట్టూతో లెంకల్లా తిరుగుతూ ఉంటాయి సేవకుల్లా. ఆ జింకలు పిలిచి తినండి 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 అని పెట్టడం మొదలుపెట్టాడండి. తినండి అని పెట్టేవాడు అనమాట. అవి కూడా ముద్దుగా వచ్చి ఎర్రని నోరు తెరిచి తినేవి. జింక పిల్లల నోరు ఎంత ఎర్రగా ఉంటుంది! అసలు చిన్నపిల్లల నోరు బాగుంటుందండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆవులు ఇస్తే కూడా ఆ నోట్లోంచి వచ్చే వాసన బాగుంటుంది. పాలు తాగేవాడి నోరు చక్కని పాల వాసన, ముద్దు వాసన వస్తుంది. ఈ పెద్దవాళ్ళు వచ్చి నోరు తెరిచి గురువుగారు అంటారు నా దగ్గరికి వచ్చి దండం పెట్టేటప్పుడు. ఇక 3 రోజులు ఆనందం లేకపోతున్నాను. కాబట్టి సాయంత్రం కాస్త ఉపన్యాసానికి వచ్చేటప్పుడు కూడా కిష్కొని కిష్కొని బ్రష్ చేసుకున్నాడు. ఎంత శుచిగా ఉంటే అంత లాభం. మీకోసం కాదు, అది సాంఘిక న్యాయం, సమాజం కోసం. సమాజం కోసమే ఆ పని చేయాలంట. అందువల్ల సాయంత్రం పురాణానికి వచ్చే ముందు ఏం చేస్తారు? శుభ్రంగా రుద్దుకుని స్నానం చేయటం, దంతములు తొమ్ముకోవడం, తలకాయ నోటి ఉంటే దాన్ని దువ్వుకోవడం. దువ్వుకునే అవకాశమే లేదనుకోండి, ఇంకా అదృష్టం. అది అది భగవంతుడు ఇచ్చిన వరం. ఏది ఏమైనప్పటికీ కాస్త శుచిగా శుభ్రంగా 10 మందికి ఉపయోగపడాలి. ఈ జింక పిల్లలు ఎర్రగా ఉన్న నోరు తెరిస్తే అందులో అలా అలా కొంచెం కొంచెం అన్నం ముద్దలు ఈ పళ్ళు పెట్టేవాడు. గింజలు తీసేసిన రేగుపళ్ళు గుజ్జవి పెడుతున్నాడు, అవి కూడా అని తినేవి. ఆ దృశ్యం ఎంత ముచ్చటగా ఉంటుందో. అలా ఒకరోజున దుర్వాసుడు ఈ జింక పిల్లలకి యజ్ఞాన్నం పెడుతూ ఉండగా కేదారేశ్వరుడి దర్శనం కోసం బయలుదేరాడు బదరీ మీదుగా ఒక ఆయన, ఆకాశ మార్గంలో విమానంలో. ఆయన పేరు తుంబురుడు, ఒక గంధర్వుడు. ఆయన భార్య కూడా అందులోనే ఉంది. ఈ తుంబురుడు తన భార్య అప్సరసని వెంట పెట్టుకుని విమానం ఎక్కి ఆకాశంలో వెళుతున్నాడు. ఈ బదరీ దగ్గర నుంచి ఆకాశ మార్గంలో కాబట్టి 1.5 గంటలో వెళ్ళిపోతాడు కేదారం. అలా వెళుతున్నవాడు సరిగ్గా ఈ దుర్వాసుడి ఆశ్రమం దగ్గర నిలబడ్డాడు. ఆకాశంలో విమానం ఆపాడు. విమానాలు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతాయి, దేవ విమానాలు. మన విమానాలు ఆగ డామ్మని పడిపోతాయి. ఆ విమానం ఎందుకు ఆపాడో తెలుసా? వెళుతున్నవాడు కింద దుర్వాసుడి ఆశ్రమం కనపడింది. దుర్వాసుడు మహాత్ముడు కదా, నమస్కరిద్దామని ఆగాడు. ఈయన కర్మగాలింది. ఆ సమయంలోనే దుర్వాసుడు జింక పిల్లలకి ఏం చేస్తున్నాడు? పళ్ళు పెడుతున్నాడు. ఈ రేగు పళ్ళు గుజ్జు అన్నముద్దలు పెడుతున్నాడు. మహర్షి ఎంత గొప్పవాడు! ఆ జింకల మీద కూడా ఈయనకి ఎంత ప్రేమ! మానవుడికి కూడా అన్నం పెట్టలే దుర్మార్గులు చూస్తున్నాను ఈ మధ్యన. అటువంటిది ఈ కలియుగంలో, అది కలియుగంలో జరిగిన కథ కదా. మరి కలియుగంలో ఈ మధ్యవాడే కదా ఈ చిరుతొండనంబంటే, ఇంత చేసి 2000 సంవత్సరాల లోపు వాడు. అందువల్ల ఈ కలియుగంలో మహర్షులు ఈ హిమాలయ పర్వతాల్లో కరుణామూర్తులు మకాం పెట్టి మోగ జీవుల్ని కూడా ప్రేమగా చూస్తున్నారు, వేళ్లవల కదా సృష్టి నిలబడుతోంది అనిపించింది. ఆ ఆనందంలో ఏం చేశాడు అని చిటికేశాడు, ఓహ్ అని ఇలా చిటికేశాడు. పోనీ ఏదో ఆనందంతో ఉన్నవాడు ఊరుకోవచ్చు కదా, ఇలా అన్నాడు. వినబడిందండి చిటిక. ఇలా అనగానే ఆయన చిటి కొంచెం గట్టిది, మైకులో కంటే బాగా దద్దరిల్లిపోయింది. దద్దరిల్లడంతో జింకలు హడిలి పైకి చూసి పారిపోయాయి. పారిపోవడంతో ఈ చేతిలో అన్నం గిన్నె ఈ కంగారులో కింద పడిపోయింది. ఈ పారిపోతూ పారిపోతూ ఆయన చేతిని తన్నుకుంటూ వెళ్ళిపోయాయి జింకలు. గిన్నె కింద పడిపోయింది, ముక్కలైపోయింది, జింకలు పారిపోయాయి. ఒళ్ళు మండిపోయింది దుర్వాసుడికి. నేను యజ్ఞశేషాన్నాన్ని జింకలకు పెడుతూ ఉంటే ఎవడవరాను ఇక్కడికి వచ్చి ఇష్టోతోటి చిటికలు వేసి గిటికలు వేసి వాటిని పారగొడతావా అన్నాడంతే. ఇక చూడండి, దుర్వాసుడు అన్నాను కదా, దుర్వాసుడికి తెక్కువస్తే ఇంకెవరు ఆపలేరు. హుంకారం బొనరిల్చి తుంబురునిపై ఓరి దురాచార, వెంటనే ఒక్కసారి హుం అన్నాడే, ఒక్కసారి హుంకారం చేసి ఓరి దుర్మార్గుడా, ఎవడవరా నువ్వు? నేను నా జింకలకి ఎంతో ప్రేమతో ఎంత అన్నం పెడుతూ ఉంటే ఆ సమయంలో వచ్చి చిటికి వేస్తావా? పాపం ఈ చిట్టి పిల్లలు పారిపోయాయి, ఉన్న అన్నం నేలపాలైపోయింది, ముక్కలైపోయింది. ఈ అపచారమునకు నీకిదే నా శాపం, నువ్వు భూలోకంలో మానవుడు అయిపో పో అని శపించేశాడు. స్వామి స్వామి అని విమానం నుంచి కిందకి దూకేశాడు ఆయన. డామ్మని విమానంలోంచి దూకిన ఆయనకి ఏమవుతుంది, ఎందుకంటే దేవతలు కదా వాళ్ళు, మనమైతే విమానంలోంచి కిందకు దూకితే డామ్మని కాళ్ళు చేతులు ఎరుగుతాయి. విమానంలోంచి ఎందుకండి బాబు, బండి వేసుకుని బడి పెట్టిపోతున్న ఒక ఆయన చేయి పెడిచిందిటే. కాబట్టి చాలా తొందరగా పెడుగుతాయి, కాళ్ళు విరుగుతాయి. ఆ మహాత్ముడి కిందకు దూకి కాళ్ళు గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి, మహాత్మ అవ్యాజ కరుణామూర్తి, నా మీద ఇంత కోపమా నీకు? అన్యాయంగా నాకు ఇంత శిక్ష విధిస్తావా? నీ కరుణను చూచి, జంతువుల మీద కూడా నువ్వు చూపిస్తున్న ప్రేమను చూసి, జింకలకు నువ్వు అన్నం పెడుతున్న దృశ్యాన్ని చూచి పులకించి పొంగిపోయి చిటిక వేశాను. ఆ చిటికే ఇంత అపరాధం అవుతుందనుకోలేదు. నా కర్మయోగం వల్ల భయంకర శాపం నాకు ఇచ్చావు. మానవ జన్మ ఎత్తి నేను ఎలాగా బతకగలను? ఈ మానవులు ఏం సుఖపడుతున్నారు కనుక, రోజూ రోగాలు, కోరికలు, వాడి మీద వీడు, వీడి మీద వాడు నేరాలు చెప్పుకోవడాలు, ధనం కోసం వెంపర్లాడడాలు, దుఃఖాలు, భవబంధాలు, ఇవి తప్ప మానవుల్లో నాకేం కనపడటం లేదు. పొరొద్దుట లేచిన దగ్గర నుంచి కడుపు ఎలా పోషించుకోవాలి, తిండి ఎలా తినాలి, ఈ తిండి కోసం డబ్బుని నానా మార్గాలలో ఎలా సంపాదించాలి, ఈ సంపాదించిన డబ్బు ఎవరికీ దక్కకుండా ఎలా దాచాలి, ఈ దాచిన డబ్బు మీద పన్ను పడకుండా ఎలా తప్పించుకోవాలి, దీంతో బతుకుతూ ఉంటాడు జీవి. ఆ రోజుల్లో అన్నాడండి ఆ మాట. నిజంగా డబ్బు సంపాదించేవాడికి పెద్ద గొడవ ఏంటంటే ట్యాక్స్ ఎలా ఎగ్గొడదాం, దొంగ మార్గంలో ఎలా సంపాదిద్దాం, ఎలా దాచేద్దాం, ఏం పోలా అని ఎవడికోడ ఎదురు చూస్తాడు. ఈలోపు వీడికి ట్యాక్స్ ఎముడు వేస్తాడు, ఎముడు వేసిన ట్యాక్స్తో వీడు బాక్స్ తన్నేస్తాడు, పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ట్యాక్స్లు ఎవరు కడతారండి, నేను పైకి వెళ్ళిపోయాక నాకు చాలాసార్లు అనుమానం అనమాట. పాపం చాలామంది ఆధార్ కార్డులు తిరిగిపోయాయి కదా ఈ మధ్యనే. వీళ్ళందరూ ఆ పైకి వెళ్ళేప్పుడల్లా ఏమనుకుంటారో, అయ్యో ఆ పేటలో ఉన్న ఇళ్ళు నావే, ఇప్పుడు అక్కడికి వెడదామంటే లేదనుకుంటారే. వీళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టినా ఒకవేళ మానవులే ఈ ఆస్తి వాళ్ళకి ఇవ్వరు, వచ్చిన తెప్పలు. ఆ ఇచ్చే సిస్టమ్ ఉండలేదు కదండి. చూద్దాం దానికి కూడా ఏదైనా మార్గం ఉందేమో కనిపెడదాం. ఏముండి ఏడుకొండలో ఉండిలోంచి హుండీ పట్టుకుపోయాక మళ్ళీ అక్కడికి వచ్చి ఆయిలు నాది అంటే క్లెయిమ్ చేస్తే ఎందుకు ఎవరో తెలియట్లేదు. అందువల్ల మానవ జీవితంలో ఏ సుఖము లేదు. పుట్టుటయును గిట్టుటయును తట్టుటయునుగాక మాకు. ఈ మానవ లోకంలో పుట్టడం గిట్టడం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, కష్టాలు తట్టుకోవడం, జుగుప్సాకర రోగాలతో అలమటించిపోవటం ఎంత బాధ. అందున శైశవంలో శరీరం అంటే ఏమిటో తెలియదు. కొంచెం కొంచెం ఊహ తెలిస్తే ఆటల మీద దృష్టి ఉంటుంది. ఆటలు ఆడుకుంటూ ఆనందం పొందుతున్న సమయంలో విద్యాభ్యాసమని గురుకులంలో తోస్తారు. అక్కడ నానాయాత్రపడి చదువుకున్న తర్వాత మళ్ళీ సంసారంలోకి పెళ్ళని తోస్తారు, ఉద్యోగం అంటారు, డబ్బు సంపాదించంటారు. ఈ డబ్బు సంపాదిస్తూ ఉండగానే మళ్ళీ పిల్లలు, ఈ గందరగోళం తయారవుతుంది. వీళ్ళందరి కోసం గాడిద చాకరీ చేస్తూ ఉండగా, నిజం చెప్పాలంటే 30 ఏళ్ల దగ్గర నుంచి 55 ఏళ్ల వరకు వీడికి గాడిదకి పెద్ద తేడా లేదు. కాకపోతే గాడిదేమో మూట్లు మోస్తుంది, వీడు చాలా పాటలు పడతాడు. నానయాతన పడతాడు, డబ్బు సంపాదిస్తాడు, అసలు ఏం సుఖం ఏడిసింది. తీరా సుఖపడదాం అనుకున్న సమయానికి రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది. ఈ రిటైర్మెంట్లో అసలు ఏం శరీరం మన మాట విందాం. ఎంతో పూర్వం గారెలు తింటే అరిగేది, ఇప్పుడు గారి కాదు కదా, ఏది అరగదాం. సాయంత్రం పడదు, పొద్దున పడదు, ఆవకాయ పడదు, గోంగూర పడదు, చట్నీ పడదు, పొట్టలు పెరిగిపోతూ ఉంటాయి, దిక్కుమాలది. గట్టిగా వాట్సాప్ చూసుకుందామంటే కళ్ళు మండుతాయి. ఈ వార్ధక్యంలో వాట్సాప్ చూస్తే కళ్ళు మండిపోతున్నాయి ఒక ఆవిడికి. తెల్లవారు వాట్సాప్ చూసుకుంటే ఏమవుతుంది, కళ్ళు పోక కళ్ళు మండుతాయి, ఒళ్ళు మండుతూ ఉంటుంది, నిద్ర పట్టదు. అరుచి పూర్వం అన్నంత రుచి ఉండదండో ఇప్పుడు. మీరు చూడండి పూర్వంలో ఇప్పుడు బూరెలు తినగలరా? ఒకప్పుడు పాతికేసి బూరెలు ఇలా కుమ్మి నెయ్యి వేసుకు తిన్నాయని ఉన్నాడు, ఇప్పుడు ఒక బూరి తినలేకపోతున్నాడు. గట్టిగా రెండు గారెలు తినలేం, పాయసం తినలేం, అందరికీ షుగర్లు వచ్చి పడిపోతున్నాయి, బీపీలు కాస్త ఎక్కువ, కారం ఉప్పు తగిలితే అయిపోయి, ఎన్ని గొడవలే, అన్నీ గొడవలే. గట్టిగా దాహం వేసి రెండు గ్లాసులు మంచినీళ్ళు అయితే తెల్లవారులు నాలుగు సార్లు లేవాలి నిద్ర అట్టదట. ఇదొక గొడవ. ఆయన నాకు ఇదొక కంప్లైంట్, గురువుగారు నాకు ఇదో సమస్య అయిపోతుంది, మంచినీళ్ళు తాగకుండా ఉండలేను, తాగితే లేవకుండా ఉండలేను, నిద్ర పట్టదు, ఎలాగండి రాత్రిపూట లేవకుండా అన్నాడు ఆయన. అప్రస్తుతం ఇల్లు అయితే వేరే సమాధానం చెప్పేవాళ్ళం, కానీ గురువుగారిని అడిగాడు ఏం చెప్పలేము ఇప్పుడు, అది పెద్ద సమస్య. కాబట్టి అన్నీ కష్టాలే. అందుకనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి మూర్ఖుడా మందబుద్ధి, గోవింద 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 అని ఆ గోవిందుణ్ణి తలుచుకో, సేవించు. ఎందుకంటే అలా సేవించకపోతే మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తావు, పాలు తాగుతావు, పెరుగుతావు, నానా గందరగోళం పడుతూనే ఉంటావు, ఈ కష్టాలు అనుభవిస్తూనే ఉంటావు. జన్మమెత్తిన దగ్గర నుంచి చచ్చేదాకా సుఖం ఎంత, కష్టం అంత. సుఖం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఓ 60 ఏళ్ళు జీవించిన ఆయన ఈ 60 ఏళ్లలో ఎంత ఎక్కువ సుఖపడ్డం అంటే, అబ్బే సుఖం తక్కువే కనపడుతుందండి, దుఃఖం ఎక్కువ కనపడుతుందండి. కాళ్ళ దెబ్బలు, మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేక నడుము వంగిపోయి, డబ్బు సంపాదన, పై ఆఫీసర్ ఏమంటాడు, కింద వాడేమంటాడు, ఆ గొడవ ఈ గొడవ, కోర్టులుగా వాడి కాదు కదా, రామ రామ, ఎప్పుడూ కష్టమే. కాబట్టి సుఖం తక్కువ. కాబట్టి ఈ సంసారం తరించడానికి వీలు కానిది, దాటడానికి వీలు కాని సముద్రం వంటిది. ఇందులో నుంచి దయతో ఓ మురారి పాహి రక్షించు అని రోజు గోవిందుడి సేవించు అన్నాడు మహానుభావుడు జగద్గురుడు ఆది శంకరాచార్యుల వారు. జగత్తునే గురువుగా భావించే మహాత్ములంతా జగద్గురువులు అన్నమాట. ఇవన్నీ తెలుసు. అందుకనే ఏమన్నాడు ఈ తుంబురుడనే గంధర్వుడు, నన్ను మానవుడు అయిపోమ్మని చెప్పించావు, ఈ మానవ లోకంలో నేను పుట్టలేను, పుట్టినా ఆ కష్టాలు అనుభవించలేను. తండ్రి, నువ్విచ్చిన శాపం అనుభవించక తప్పదు, మానవుండై పుట్టిన నాకు తొందరగా విముక్తి ఎలా కలుగుతో చెప్పు. శాపానికి అవధి ప్రసాదించు, శాపానికి విముక్తి ప్రసాదించు, లిమిట్టి. ఏదో ఇంతకాలం మానవుడిగా ఉంటే తర్వాత తిరిగి గంధర్వుడు అయిపో అని నన్ను అనుగ్రహించు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అనగానే పాపం తక్షణం చల్లారిపోయేట. దుర్వాసుడు కొన్ని గొప్పతనం అదే, ఎంత కోపగిస్తాడో అంత తొందరగా చల్లబడిపోతాడు. తాటాకమంట, గడ్డిమంట, భగ్గుమంటాడు వద్దన వినడు, అంతలోనే చల్లారిపోతాడు, జాలిపడిపోయి. శాపం పొందడానికి పనికొచ్చేంత తప్పు నువ్వేం చేసావు, ఏమీ చేయలేదు ఆయన, నీ కర్మ నా కర్మ కాకపోతే. చిటికి వేసినంత మాత్రం చేత నాకు చిటికిలో కోపం రావడం ఏమిటి, టక్కన నోరుదారి మానవుడై పుట్టు అని చెప్పించడం ఏమిటి, ఇదే కర్మయోగం అంటే. ఈ కర్మను ఎవరూ తప్పించుకోలేరు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టుం నశక్యతే, నుదుట రాయబడిన రాతని, బ్రహ్మగారు రాత రాశాడంటే ఆ రాతని మార్చడం ఎవ్వడి వల్ల కాదు. అయ్యిందేదో అయ్యింది, వెళ్ళు. నువ్వు భూలోకంలో కాంచీపురంలో పరమ పవిత్రమైన వైశ్యవంశంలో పుట్టు. నువ్వు పుట్టేదాకా నీ భార్య నా దగ్గరే ఉంటుంది, నువ్వు పుట్టిన కొంతకాలానికి ఇదిగో నీవు నా కొడుకు లాంటి వాడు కనుక నా కోడలు లాంటి నీ భార్య, నువ్వు పుట్టిన 5 ఏళ్ల తర్వాత అదే కాంచీపురంలో మరొక ఈ వైశ్య వంశంలో పుడుతుంది. మీ ఇద్దరు మళ్ళీ దంపతులు అవుతారు, మీకు ఒక కొడుకు పుడతాడు, శివుణ్ణి కొలిచి తరించండి, ఇంతే మీకు నేను ఇస్తున్న వరం అన్నాడు. ఆయనకి నమస్కరించి విమానాన్ని గంధర్వలోకానికి పంపేసి ఈయన టక్కున భార్యను అక్కడ వదిలి, నేను పుట్టిన కొంతకాలం దాకా ఇక్కడ ఈయన దగ్గర ఉండు, ఈయనే తండ్రి తల్లి రక్షిస్తాడు, నా కర్మయోగం అనుభవించడానికి పోతున్నానని చెప్పి వెంటనే భూలోకానికి వచ్చాడు. ద్రావిడ దేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం కాంచీపురం అంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి, చైవ సప్తైతే మోక్షదాయన. అయోధ్యానగరం, మధురానగరం, మాయ అంటే హరిద్వారం, కాశీ ఇదిగో ఈ కాంచీ, ఉజ్జయిని, ద్వారక, ఈ 7 పురములను ఏమంటారు, సప్త మోక్షపురములు అంటారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతి, ద్వారక. అందులో దక్షిణాది మొత్తానికి ఉన్న ఒకే ఒక్క మోక్షపురం కాంచీపురం అంటే. ఈ కాంచీపురంలో విష్ణు కంచి మళ్ళీ శివకంచి రెండూ కలిసి ఉంటాయి. ఒకవైపు వరదరాజస్వామి కంచి వరదరాజు, మరో పక్కన పరమాత్ముడు ఏకాంబరేశ్వరుడు అభిన్నంగా ఉంటారు. అక్కడ చూసారా, అలా ఉండాలి భగవంతుడి యొక్క లక్షణం అంటే. అటువంటి దివ్య క్షేత్రం అది. ఆ ప్రాంతంలోకి ఏనాడో తరలి వచ్చిన పవిత్ర వైశ్య వంశాలు వాళ్ళు ఉన్నారు. ఆ కాంచీ నగరంబునందు శివభక్త్యాచార సామ్రాజ్య లక్ష్మీకంఠాభరణంబు నిర్మలవణి శ్రేష్టాన్వయాంబోధికిల్ రాకాపూర్ణ నిశాకరుండు చిరుతొండ శ్రేష్ఠుడయ్యొత్త ఉండే కాలంబును వాయకుండు గిరిపుత్రి జంగమారాధనల్. శివుడు పార్వతికి చెప్పాడండి దీని గురించి, దాన్ని బట్టి ఎంత గొప్పవాడో ఆలోచించండి. కాంచీనగరం భారతదేశంలో జంబూద్వీపంలో అద్భుత క్షేత్రం, మోక్షక్షేత్రం, పరమ పవిత్ర క్షేత్రం, ఆనందదాయకమైన క్షేత్రం. అటువంటి ఆ దివ్యక్షేత్రంలో కాంచీపురంలో ఒక గొప్ప వైశ్య వంశం ఉన్నది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళంతా శివభక్తులే, వీరశైవాచారంతో ఉంటారు. వాళ్ళింటికి ఎవరైనా వచ్చి చేతిలో చిటికెడు విభూతి వేసి మాకు ఇది కావాలి అంటే ఆ విభూతి పుచ్చుకున్నాక వాళ్ళు అడిగిన కోరిక తీర్చవలసిందే, ప్రాణం పోయినా ఆ కోరిక తీర్చేవారట. అందుకే విభూతి చేతిలో వేయించుకునే ముందే ఆలోచించేవారట, ఇదిగో ఈ భస్మం నీ చేతిలో వేస్తున్నాను, నీ తలక ఇచ్చేయి అంటే ఆ భస్మం పుచ్చుకున్నవాడు తల ఇచ్చేసేవాడు. ఒక్కసారి చేతిలో బూడిద వేయించుకున్నాక ఇక వాడు ఏదడితే అది ఇవ్వవలసిందే. అటువంటి ఆచారాన్ని వీరశైవాచారం అంటారు. అటువంటి వంశంలో పుట్టాడు చిరుతొండ నంబి. వాళ్ళ నాన్నగారు మంచి ఐశ్వర్యవంతుడు, ఆ రోజుల్లో సముద్ర వ్యాపారంలో 2 కోట్లు సంపాదించిన మహాత్ములు వాళ్ళు. వాళ్ళ ఇల్లే ఓ లంకాద్వీపం అంత ఉండేది, దాన్ని బట్టి ఆలోచించండి అంత పెద్ద ఇల్లు. ఆ రోజుల్లో ఇల్లు అంటే ఆ ఇంట్లోకి వచ్చే 100,000 మంది రాత్రిపూట హాయిగా బయట పడుకునేవారు, బోలెడు అంతమందికి భోజనం పెట్టేవారు వాళ్ళు. చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఇల్లు, పెద్ద పెద్ద చెక్కలు పైన ఉండేవి. ఆ చెక్కల పైన రాళ్లతో స్లాబ్ అనమాట, అది ఇప్పుడు దిక్మల స్లాబ్ కాదు, బండరాళ్ళు అలా కొండరాళ్ళు పేర్చినటువంటి అంతస్తులు. అలా ఎన్నో అంతస్తులు ఉన్న ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. వంటశాల ఒకటి ఎంత ఉందో తెలుసా, మన అన్నపూర్ణశాల నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో అదే ఒక్క వంటిల్లుట. ఆలోచించండి ఎంత పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో పెద్ద గాడిపోయి రోజు అన్నాలు వండవలసిందే. మళ్ళీ అన్నం వండడానికి కూడా కేవలం వంట వాళ్ళ మీద ఆధారపడడం కాకుండా సొంతంగా వీళ్ళ ఆవిడ వండి పెట్టేది. అటువంటి వంశంలో పుట్టాడు ఆయన. కాబట్టి కోట్లకి పడగెత్తిన సంపద ఉన్నది, కోటికి పడగెత్తడం అంటే చెప్పాను కదా మీకు ఒకసారి, పూర్వం 12 గ్రాముల బంగారాన్ని ఒక నాణ్యం అనేవారు, ఒక కాసు అనమాట. 12 గ్రాములు బంగారాన్ని కరిగించి ఒక ముద్ర కింద తయారు చేస్తారు, రూపాయి బిళ్ళ 10 రూపాయి బిళ్ళ ఎలా ఉండేవో అలాగే ఒక 12 గ్రాముల బంగారం. అటువంటివి 1 కోటి నాణ్యములు పోగుబడితే దాన్ని దొడ్లోకి తీసుకెళ్ళి ఒక పెద్ద కుండలో, మట్టి కుండలో పోసి పాతిపెట్టేవారు. లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టేవారు. అత్యావశ్యక స్థితిలో బంగారం ఉపయోగపడుతుందని. ఎల్లవేళలా క్యాష్ ఇంట్లో పెట్టుకోలేరు కదా, ఎల్లవేళలా అన్నీ పెట్టుకోలేరు కదా. అందుకని ఈ 1 కోటి నాణ్యములు ఒక అద్భుతమైనటువంటి గట్టి కుండలో పెట్టి దొడ్లో బాగా లోతైన గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టేవారు. రేపు పొద్దున ఎప్పుడన్నా కర్మగారు దివాళా తీశారనుకోండి వంశం వాళ్ళు, అప్పుడు ఈ డబ్బు ఇంట్లో వాళ్ళకి ఎలా దక్కుతుంది? దాని మీద ఒక నాగేంద్రుడి పడగ పాతేవారు. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేడు, అలాంటి పడగ పాతుతారన్నమాట. 1 కోటికి పడగ ఎత్తుట, అది అంటే ఆ పడగ కింద 1 కోటి నాణ్యాలు ఉన్నాయని అర్థం అనమాట. అది అవసరం వచ్చినప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి ఆ పడగ తీసి అడుగున్న డబ్బు తీసి మళ్ళీ ఆ సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ పెట్టేవారు. సాధారణ ఎప్పుడో కానీ అవసరం వచ్చేది కదా, ఏం చెప్పగలం కదా, మానవులు కదా, ఎప్పుడు ఎవడ దివాళ అవుతుంది ఎవడో చెప్పలేం కదా. అలాంటప్పుడు ఆ బంగారు నాణ్యాలు అలా ఉపయోగపడేవి. అందుకని 1 కోటికి పడగలెత్తడం అనేవారు అనమాట. అటువంటి 14 కోట్లకు పడగెత్తెట్టాయను. దాన్ని బట్టి ఆలోచించండి ఎటువంటి డబ్బు, అసలు దాన్ని ఊహించలేము. పైగా ఈనాటి ఈ కాసులు కావవి 12 గ్రాములు ఇంతంత కాసులు, అటువంటివి 14 కోట్లు దొడ్లో పాతారు ఇంట్లో నాస్తి కాక. అంత ఆస్తిపరుడు ఈ చిరుతొండ నంబి. ఆయన పుట్టిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆవిడ కూడా ఈ దుర్వాసుడు ఆశ్రమంలోంచి ఆ ఊళ్ళోనే ఉన్న మరొక వైశ్య శ్రేష్ఠునిట్లో కూతురిగా పుట్టింది. పెద్దయ్యాక వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరికి పూర్వజన్మ గుర్తులేదు. నేను తుంబురుండి దుర్వాస శాపం వల్ల పుట్టానని తెలియదు, ఆవిడకి తెలియదు. కానీ దంపతులు అయ్యారు, ఐకమత్యంతో ఉండేవారట. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండే కుటుంబాలను చూస్తే నిజంగా అందరం ముచ్చటపడిపోతారండి. భార్య అలా సైగ చేస్తే భర్తకు అర్థమైపోవాలి. ఏంటారు అలా చూస్తావు అంటారు కొంతమంది. కర్మ రైల్లో దిక్కుమాల ఊరు వెళ్ళాలి, ఒళ్ళు మండిపోతుందన్నమాట. అసలు అదేంటంటే ఎక్కడ సైగలతో పని చేసుకోవడం వారి ఇద్దరు తిట్టుకోవడం అనమాట. తోసుంటా తోసుంటా ఏం ఎన్నిసార్లు పిలవాలంటాడు. అలా చక్క చూడండి కొంతమంది అంటే అర్థమైపోవాలన్నమాట. అలాంటి వాళ్ళు చూశాను నేను చిన్నప్పుడు. మా ఊళ్ళో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఒక ఉపన్యాసం పెట్టారు ఒక ఆయనది భగవద్గీత మీద. ఆ భగవద్గీత ఉపన్యాసానికి మేమందరం చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, చాలామంది వెళ్ళారు. ఇంతలో దంపతులు ఆ పక్క పక్కనే కూర్చునేవారు, చక్క ఐకమత్యంతో ఉండేవారు. ఉపన్యాసం అయిపోయాక భర్త గారు భార్యకేసి చూశాడనమాట. అంటే 100 నోటు తీసి ఇవ్వనా అన్నాడు ఉపన్యాసం అయ్యాక. ఆవిడ వెంటనే అంటే వాడి మొహానికి 100 ఎందుకు అంది సైగ. అసలు మాట్లాడట్లేదు, ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరికీ తప్ప, నేను చూస్తున్నాను అనుకునేది అనగానే ఆయన మళ్ళీ అన్నాడు అంటే 50 ఇవ్వనా అని. అప్పుడు ఆయన చివరికి అంటే 1 రూపాయి చాలు. ఆ వెంటనే వెంటనే రూపాయి తీసి చేతిలో పెట్టాడు, రూపాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. 100లో రూపాయలోకి వచ్చింది. కానీ ఒక్క మాట అనుకున్నారా, ఎందుకు 100 అడు మొఖం అని అరిచి గొడవ చేసి గెంజుకోలేదు వాడు. కేవలం సైగలతో పనిచేయాలి, అలా ఉండాలండి. అలా భర్త గారు అలా భార్యకే సైగ చేస్తే ఓహో మైసూరు బజ్జీ వేయమని అన్నాడంటే అట్టేయమని అన్నాడంటే ఏ ఆవకాయో వేయమని ఇవన్నీ తెలిసిపోవాలి. అంటే ముక్కిల్లో పెట్టు అంటే ఆవకాయ వద్ద దరిద్రం అని అర్థం. ఈ ఇలాగే ఎలా నేర్చుకుంటారండి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు అరుచుకొని కొట్టుకుని చచ్చిపోతే ఏం లాభం. కాబట్టి ఆ ఇద్దరు ఐకమత్యంతో కేవలం సైగలతో పనిచేసేవారన్నమాట. మొత్తం మీద ఏది ఏమైతేనే ఈ చిరుతొండ నంబి ఆయన భార్య పేరు తిరువెంగనాంచి. ఆ దంపతులిద్దరూ చక్కగా ఐకమత్యంతో కలిసిమెలసి ఉండేవారన్నమాట. ఒకే మాట ఒకే మాట, ఆయన నోట్లోంచి వస్తే ఆవిడ, ఆవిడ నోట్లోంచి వస్తే ఈయన వినేవారు, హాయిగా నడుచుకునేవారు. అలగడాలు తిట్టుకోవడాలు పుట్టింటికి పోవడాలు అసలు మాట వరసకలేవు. మొగుడు మీద బ్యాగ్ వేసుకుపోవడాలు కానీ ఇలాంటివి అసలు ఎరగరు ఆ రోజుల్లో. చాలా అద్భుతమైన కాలం అది. మహావీర శైవాచారంతో గడిపారు వాడు. వారికి ఒక నియమం ఉన్నది, వారి ఇంటిలో ప్రతిదినము కనీసం 1 శివభక్తుడికైనా అన్నం పెట్టకుండా వాళ్ళు తినరు. పైగా శివభక్తుడు ఏం చేయాలి, వీళ్ళ చేతిలో ఎంత విభూతి వేసి నేను అన్నం తింటానని ఆయన అనాలి, వీళ్ళు అవతల వాడి చేతిలో విభూతి వేసి మా ఇంటికి రెండని పిలవాలి. అలా పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. మళ్ళీ ఆ భోజనంలో కూడా ఎటువంటి భోజనం అండి, ఏదో వచ్చాడ్రా బాబు, ఎందుకు వచ్చాడ్రా బాబు అన్నట్టుగా తిక్కుమాలి చారో రెండు మెతుకులో కాకుండా మంచి రకరకాల గరగరగా ఉండిన పదార్థాలు, రుచిగా గరగర అనే శబ్దం ఒక అచ్చతెలుగు పదం, మంచి రుచిగా ఉండిన పదార్థాలు అన్నమాట. రోజు కనీసం 4-5 పిండి వంటలు ఉండవలసిందే, పులిహేర పాయసం గ్యారంటీగా ఉండవలసిందే. తినేవారు తినిపించేవారు. ఇలా వాళ్ళ జీవితం గడుస్తుంది. వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆరేళ్ల కుర్రాడు అయ్యాడు వాడు క్రమంగా. వాడికి సిరియాళుడు అని పేరు పెట్టారు. ఈ ఇద్దరు మహాత్ములు, వాళ్ళకు కూడా కుమారస్వామి వంశతో పుట్టాట కుర్రాడు సిరియాళుడు. వాడిని చూస్తే కుమారుడిలాగే ఉండేవాడు, ముచ్చటగా ఉండేవాడు అన్నమాట. అసలు చాలా చోట్లండి, ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా వైశ్యులు ధర్మాన్ని చాలా నిలబెట్టారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. ఆ పుణ్యాత్ముల వల్లే ఈ ధర్మం ఇంకా నిలబడుతుంది. ఎక్కడో ఎన్నో చోట్ల చాలా చోట్ల చూసాం. ఈ మధ్యకాలం మా శివప్రసాద్ గారి గురించి చెప్పారు కదండి, ఏమి దాతృత్వం, ఏమి శివభక్తి, ఏమి యజ్ఞములు. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే పద్మావతి గారి గురించి చెప్పక్కర్లా, చాలా చోట్ల చూశారు. గుంటూరులో మా పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఎన్ని పురాణములు, అష్టాదశ పురాణములు చెప్పిస్తున్న మహాత్ముడు ఆయన, పేరు చెప్పొద్దు అంటారు. చాలా చోట్ల అంతే, ఇదే సమస్య. బాబోయ్ గురుగారు మీకు నమస్కారం, హంబుల్ ప్రణామ్స్ గురుజీ మా పేరు వద్దంటారు. అలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ధర్మాలు సాగుతున్నాయి. ఈ భారతదేశంలో భక్తులకి కొరత లేదు. ఇప్పటికీ అప్పటికీ అప్పటికీ మహాత్ములు ఉంటారు. ఏదో కొద్దిమంది కర్మగాలి అన్యమతంలోకి వెళ్ళినా నాకు నమ్మకం మళ్ళీ వీళ్ళంతా ఈ ధర్మంలోకి వస్తారు. ధర్మం నిలబడుతుంది, ధర్మం రక్షతి రక్షిత అవుతుంది. కొంతకాలం గడిచింది. ఈ కుర్రాడికి ఆరేళ్ళు వచ్చాయని చెప్పారు కదా, వాడు కూడా స్కూల్లో చదువుకుంటాడు పాఠశాలలో. ఒకరోజున ఆయనకి ఊళ్ళో శివభక్తుడు ఒక్కడూ దొరకలేదు. శివభక్తుడికి అన్నం పెట్టకుండా ఈయన తినడం, అందుకని ఎక్కడ శివభక్తుడు ఉన్నాడని వెతుక్కుంటూ బయలుదేరట. ఎప్పుడు ఈయనింటికి వచ్చేవారు, ఈరోజు రాలేదు. అందుకని ఈయనే వేరే శివభక్త, అటువంటి శివభక్తుడు దొరకకపోతే వాడికి అన్నం పెట్టకపోతే మేము అన్నం తినకూడదని బయలుదేరారు. ఊరికి దూరంగా ఒక్క శివభక్తుడు దొరికాడు. ఈయన వెంటనే ఆయన కాళ్ళకి దండం పెట్టి మా ఇంటికి రండి అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తాను, కానీ నాకు నియమం ఉన్నది, ఆ నియమం పాటిస్తే వస్తానన్నాడు. ఏమిటా నియమం అన్నట్ట, నేను ఇచ్చిన విభూతి పుచ్చుకున్నాక చెబుతానన్నాడు ఆయన. విభూతి పుచ్చుకుంటే చచ్చినట్టు చేయాలి. అయితే 1000 చిటికెడు విభూతి అన్నట్ట, ఆయన దగ్గర ఒక ఆనపకాయ సంచి ఒకటి ఉంది. ఆనపకాయ ఏం చేసేవారంటే ఎండబెట్టి ఆ పై ముచ్చికిలా కోసి లోపల ఉన్నదంతా డొల్ల చేసి తీసేస్తారు, దాన్ని ఎండ పెడతారు. బాగా ఎండాక లోపల ఉన్నదంతా ఊడిపోతుంది అనమాట. అందులో విభూతి వేసుకుంటారు, మారేడుకాయ, ఆనపకాయ, వీటిల్లో విభూతి వేసుకుంటే ఆ విభూతి చాలా పవిత్రమైన విభూతి. అందులో ముఖ్యంగా మారేడుకాయలో ఉన్న విభూతి అయితే ఆ విభూతి కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపం చేస్తుంది అండి. అందుకని ఆ విభూతి పూసుకున్నవాడు కేవలం శివుణ్ణి శరీరం మీద ధరించిన వాడు అవుతాడు. అందుకని ఇప్పటికి కూడా మారేడుకాయ పై ముచ్చుకు తీసి ఎండిపోయిన తర్వాత అందులో ఉన్న మొత్తం గుంజంతా బయటికి తీసేసి అందులో విభూతి పోసుకుంటారు కొంతమంది. ఇంకా అలాగే ఆనపకాయ, సన్యాసులు తప్పనిసరిగా ఎండిన ఆనపకాయ డబ్బాలో విభూతి పోసేవారు అన్నమాట. ఆ విభూతి ధరిస్తే పుణ్యం. అందులో చింత విభూతి తీసి వేశాడు చేతిలో. వెంటనే ఆయన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు, అరుగు మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి మీ కోరిక ఏమిటో, ఆ కోరిక తీర్చాకే మీరు అన్నం తిందురుగా అని అన్నాడు. పెద్ద కోరిక కాదు, కంచి దగ్గర ఒక పెద్ద పాత తూము ఉంది కదా, ఆ తూము చూసావు కదా, ఆ తూము ఎంత నీరు పడుతుందో అంత చెరుకు రసం కావాలి నాకు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఇంచుమించుగా ఒక 100 లీటర్ల చెరుకు రసం, 100 లీటర్లు. అలాగేనండి అన్నాడు ఆయన. అలాగంటే కాదు మరి, ఆ చెరుకు రసాన్ని స్వయముగా నువ్వే ఆడాలి. చెరుకు కర్రలు ఎవరు మోసినా పర్వాలేదు, కానీ రసం మాత్రం నువ్వే గానుగులో పెట్టి తిప్పాలి. ఆ రసం నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, ఆ రసంతో శివుడికి అభిషేకం చేశాక నేను భోజనం చేస్తానన్నాడు. అలాగే అన్నాడు ఈయన. వెంటనే భార్య దగ్గరికి వచ్చి, శివుడు వచ్చాడు మన ఇంటికి, శివభక్తుడు అంటే శివుడు అని చెప్పాను కదా, అందుకని శివుడు వచ్చాడు, ఆయనకి భోజనం వండు, రకరకాల పదార్థాలు మంచి రుచిగా తయారు చేయని బయలుదేరాడు. గానుగు దగ్గరికి ఏం చేయాలి, చెరుకు కట్టెలు పట్టుకెళ్ళాలి. ఒక 100 లీటర్లు చెరుకు రసం రావాలంటే ఎన్ని గెడలు పట్టుకెళ్ళాలి ఆలోచించండి. అందుకని చెరుకు షాప్కి వెళ్ళాడు. అదృష్టవశాత్తు కంచిలో చెరుకు బాగా దొరుకుతుంది, అందులోది సీజము, అందుకని అక్కడికి వెళ్ళాడు. ఏమంది, ఒక 100 సేర్లు చెరుకు రసానికి ఎన్ని గడలు కావాలని కానీ వాళ్ళు అక్కడ ఏక పెద్ద మోపు చూపించారు. ఓరి బాబోయ్, ఏ ఏనుగో తప్ప, కొన్ని 100 ఎడ్లు తప్ప ఓ మానవుడు మొయ్యలేడు. అది కొనేసాడు ముందు డబ్బిచ్చి. దాన్ని మొయ్యడానికి కూలి వాళ్ళ కోసం చూస్తే వాళ్ళ కూలి వాళ్ళు స్ట్రైక్ అండి, ఎవరు రావాలేదన్నారట. గానుగు దగ్గరికి వీటిని తీసుకెళ్ళి ఆడించాలి. ఆడించిన తర్వాత అంటారా లీటర్లు ఎలాగో రక్క ఒక్కొక్క సేరు మోసుకెళ్ళచ్చు ఇంట్లోకి. కానీ అసలు ఇప్పుడు ఎలా ఆడాలంటే చెరుకు గానుగు దగ్గరికి వెళ్ళాలి కదా. ఈయన కొన్ని గడలు భుజం మీద వేసుకుని కొన్ని కొన్ని గడలు తప్పిన ఇంటికి మోసుకుపోదాం ఆ చెరుకు గానుగ దగ్గరికి. ఎందుకంటే ఈయన అదృష్టవశాత్తు చెరుకు గారు ఈయన ఇంటి పక్కనే ఉంది. అక్కడ ఆడిన తర్వాత కుండలు కొండలు పట్టుకొచ్చేద్దాం అనుకున్నాడు. ఓ 100 లీటర్లు అంటే ఓ 2 కుండలు ఉంటాయి, 2 కుండలు మొయ్యొచ్చు. ఆ మాత్రం మొయ్యగలడు ఆయన, బలవంతుడే. కానీ ముందు గడలు మొయ్యాలి. కొన్ని గడలు విప్పే తీసుకోగానే డామని ముందుకు పడిపోయాడు. ఎందుకంటే ఆయన సుకుమారుడు, మొయ్యలేక కింద పడ్డాడు. మళ్ళీ పైకి లేచి గడలు వేసుకుంటే మళ్ళీ పడిపోయాడు. అందుకని చెరుకు వానరు అన్నట్ట, మీరు 1000 జన్మలెత్తిన ఆ గడలని మొయ్యలేరండి, కనీసం బలమైన కూలీలు ఓ 10-15 మంది ఉంటే మోసుకెళ్ళి గానుగు దగ్గర పారేస్తారు అన్నట్ట. 10-15 మంది కాదు, ఒక్కడూ లేరు అక్కడ కూలేడు. ఎలా, మధ్యాహ్నం అయిపోతుంది, అక్కడ వంట అయిపోతుంది, ఆయనకేమో శివ అభిషేకానికి వేళ దాటిపోతున్నది. దాంతో చింతాక్రాంతుడైపోయాడు. ఓం నమ శివాయ అనుకున్నాడు. అంతలో వచ్చేటండి ఒక ఆయన, మంచి బలంగా ఉన్న ఒక కూలివాడు. బాబు నాకు ఒక అర్ధనా ఇస్తే చాలు, అర్ధనా ఇవ్వకపోతే పైసా ఇచ్చినా చాలు, ఈ మొత్తం కట్టెలన్నీ కుడి చేత్తో ఎత్తేసి గానుగ దగ్గర వేస్తానన్నాడు. అంతకంటేనాయనా, అర్ధనా ఏమిటి బాబు, నేను నీకు ఒక బంగారు కాసి ఇస్తానన్నట్ట. అంత వద్దులేండి, నేను అడిగింది ఏమంటే చాలని మొత్తం అన్ని కట్టెలుకి ఒక తాడు వేసి కట్టి ఆ తాడుతో ఇలా పైకెత్తేసాడు వాడు మహానుభావుడు. ఎత్తి వీపే తీసుకుని క్షణంలో తీసుకొచ్చి గానుగ దగ్గర బారేసి ఈయన కాసు ఇవ్వగానే కళ్ళ కత్తుకుని మాయమైపోయాడు. సరిగ్గా ఆ సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కబుర్లు చెప్పుకుంటారన్నమాట. పార్వతీ భర్తని, ఏమండి ఈ మధ్యన ఈ మధ్య మధ్యలో మీరు భూలోకానికి పెడుతున్నారు ఏమిటండి అంటే, భూలోకంలో పద్మాకరన్ ఒకడున్నాడు, ప్రణవపీఠం పెట్టాడు, అక్కడ నాయనార్ల చరిత్ర చెబుతున్నాడు, వినడానికి పోతున్నాను అన్నట్టు ఆయన. అలాగా అండి, నాయనార్ల చరిత్ర అంత బాగుంటుందా? అయితే మరి సాయంత్రం వెళ్ళక పగలెందుకు పెడతారంటే, సాయంత్రం పూట వినడానికి వీల్లేక యూట్యూబ్లో ఉన్నదాన్ని మళ్ళీ మధ్యాహ్నం పూట వెళ్ళి భూలోకంలో వాట్సాప్లో చూసి వింటున్నానులే అన్నాడు ఆయన. ఇలా అంటున్నవాడు సడన్గా మాయమైపోయాడు కైలాసంలో, కనపడకుండా పోయాడు. ఈయంతో ఇదే సమస్య, పక్కన కూర్చుని మాట్లాడుతూనే ఉంటాడు, టింగ్ని మాయమైపోతాడు. వాట్సాప్లో చూసుకోవడానికి భూలోకానికే పోవాలా, అందులో మధ్యాహ్నమే పోవాలా, 1 గంటకి పోవాలా అని ఆవిడ కొంచెం కోపం వచ్చింది. ఓ 15 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చినవాడు ఆయన ఆయాసపడుతూ చెమటలతో వచ్చాడు. చెమట కక్కుంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. అసలు శివుడికి చెమట పట్టడం ఏమిటి, ఆయాసం ఏమిటి అన్నది ఆవిడ. ఏం చేయను అమ్మో అమ్మో అన్నాడు ఆయన. ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఏదో వెకిలి వేషం వేసాడు ఈయన భూలోకానికి వెళ్ళి, ఈ మధ్యన అంతా వెర్రి వేషాలు వేస్తున్నట్టుగా ఉన్నాడు అనుకుని తామర పువ్వు ఒకటి తీసి మొహం మీద టక్కన కొట్టింది. ఆయన 3 కళ్ళల్లోనూ ఈ తామర పువ్వులో ఉన్న పొడొచ్చి పడింది. ఆ పుప్పుడి కళ్ళలో పడగానే అమ్మ అని కళ్ళు మూసేశాడు ఆయన. మూసి మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచాడు. ఈ కళ్ళు మూసిన క్షణంలో లోకమంతా చీకటి అయిపోయింది. రెండో ఆయన కళ్ళు మూస్తే లోకానికి చీకటి, ఎందుకంటే ఆయన కుడికన్ను సూర్యుడు, కుడికన్ను మూస్తే సూర్యుడు కనపడ్డు, ఎడమ కన్ను మూస్తే చంద్రుడు కనపడ్డు. అందుకే పగటిపూట సూర్యుడిని రాత్రిపూట చంద్రుడిని వదులుతాడు. ఇప్పుడు 2 కళ్ళు మూసుకోవడం వల్ల చంద్రుడు సూర్యుడు లేక లోకాలన్నీ చీకటిలో గడిపోయాయి. అందుకే వెంటనే కళ్ళు తెరిచాడు. తెరిచి పార్వతి అలా తామర పువ్వుతో కొడితే ఎలాగా, ఆ పుప్పుడి కళ్ళల్లో పడిపోయింది, కళ్ళు మూయడంతో లోకమంతా క్షణకాలం కటిక చీకటి అయిపోయింది, కరెంటు పోయినట్టు అయిపోయింది, ఎందుకు ఇంతలా కొట్టావు అన్నాడు. మరి కొట్టగా ఏం చేయమంటారు, భూలోకంలో వెళ్ళి ఎవరితోటో సరసవాడు వచ్చి ఉంటారు, అందుకే ఆయాసపడుతున్నారు కదా అంది ఆవిడ. కొంటిగా, ఆవిడకి తెలియదు ఏమిటండి, పార్వతీదేవికి తెలియదు ఏమన్నా ఉంటుందో ఈ సృష్టిలో. కొంటిగా అలా అనగానే చచ్చ ఎంత అమ్మవారైనా సరే పరస్త్రీ వ్యామోహం ఉన్నట్టుగా మొగుడిని చూడగానే అనుమానిస్తారు. ఇసలు ఆడవాళ్ళకున్న ఇది ఒక్కే దిక్కుమాల లక్షణం. తన నా మొగుడు నాకే సొంతం అనుకుని టైటిల్ పెట్టి సినిమాలు తీస్తారు తప్ప పొరపాటు పక్క స్త్రీకేసి కన్నెత్తి చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది. ఏదో భూలోకంలో పారసారథి గారు విశాలక్షి తప్ప ఇలా అంత ఐకమత్యంతో ఎవరుంటారు అని చెప్పి, నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నావు, నిజానికి ఈ అనుమానానికి తగిన పని నేను చేయలేదు అనగా, మరి ఎందుకని మాయమైపోయి మళ్ళీ పైకి వచ్చి ఆయాస పడుతున్నారు అన్నది. అప్పుడు చెప్పాడు ఆయన, భూలోకంలో పరమ పవిత్రమైనది భారతదేశం, ఆ భారతదేశంలో ద్రవిడ దేశం మరింత గొప్పది. ఆ ద్రవిడ భూమిలో మోక్షపురాలలో కాంచీపురం అని ఒక పురం ఉన్నది. ఆ కాంచీపురంలో నువ్వు కామాక్షిగా, నేను ఏకామ్రేశ్వరుడిగా కొలువై ఉన్నావు. నా కోసం నువ్వు ఎంత తపస్సు చేసావు అది మర్చిపోయావా? ఒంటి మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసావు. ఆమ్ర అంటే మామిడి చెట్టు, ఏక ఆమ్ర ఒకే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి నన్ను పూజించావు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఆయన. నిజం అది, ఇప్పటికి కూడా అక్కడ మామిడి చెట్టు ఉంటుందండి. అక్కడ పార్వతీదేవి మట్టితో లింగం తయారు చేసింది, ఆ లింగమే అన్నమాట. కంచిలో ఉన్న లింగం భూలింగం. భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, ఈ పంచభూతాలు. ఇందులో కంచిలో భూలింగం, చిదంబరంలో ఆకాశలింగం, నభోలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, కాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం. ఈ పంచభూతలింగాలు ఈ భూమండలంలో అన్ని దక్షిణాదిలోనే ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం ఏపీలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో, మిగతావన్నీ తమిళనాడులోనే ఉన్నాయి. చూసారా మరి ఎంత తక్కువ ప్రాంతం అనుకుంటారా ఈ దక్షిణ భారతం అంటే. అందులో భూలింగం కంచి, అక్కడ మామిడి చెట్టు కింద ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు, అక్కడే అమ్మవారి దగ్గరలో కామాక్షి ఉంటుంది. కంచి కామాక్షి, ఆయన ఏకాంబరేశ్వరుడు, అది నీకు తెలుసు. ఆ ఏకాంబరనాథుణ్ణి భక్తితో పూజించే పరమభక్తుడు ఒకడున్నాడు, చిరుతొండ నంబి ఆయన పేరు. వైశ్యవంశ శ్రేష్ఠుడు ఆయన. ఆయన భార్య తిరువెంగనాంచి, వాళ్ళు నా భక్తులు. ఇవాడు ఒక శివభక్తుడు అక్కడికి వెళ్ళాడు, నాకు ఏకంగా తూముడు చెరుకు రసం కావాలన్నాడు. అంత చెరుకు రసం గడలు నువ్వే తీసుకురావాలన్నాడు. తీసుకురావడానికి ఆయన దగ్గర కూలాళ్ళు లేరు. అందుకని నా భక్తుడు నానా యాతన పడుతూ శివశివ నన్ను తలుచుకోగానే నేనే కూలాడి వేషం వేసుకుని ఆయన చెరుకు గడలన్నీ మోసుకెళ్ళి గానుగు దగ్గర బారేశాను. అక్కడ ఆడి ఆ రసం శివభక్తుడికి ఇచ్చాడు. ఆయన ఇదిగో నాకు కాసు ఇచ్చాడు అని బంగారం కాసు కూడా పట్టుకొచ్చాడు అండి. కూలీ డబ్బులు తెచ్చుకున్నట్ట శివుడు కూడా కూలీ చేసి కైలాసానికి పట్టుకెళ్ళాడు కూలీ డబ్బులు. కాబట్టి మీరు ఎవరైనా భక్తితో ఇస్తే ఆయన పట్టుకెళ్తాడు కైలాసానికి. మీరు ఆ ప్రేమతో సత్యధర్మేశ్వరుడి మీద రూపాయి పెట్టి శివ ఈ రూపాయి పట్టుకెళ్ళు అంటే ఈ రూపాయి మీరు కైలాసానికి వెళ్ళాక అక్కడ చూపిస్తారు కైలాసంలో. ఏమమ్మోయ్ ఈ రూపాయి నువ్వు భూలోకంలో ఉండగా ఇచ్చావు గుర్తుందా అంటాడు. ఏది ఆ రూపాయి ఆయనకి ఇస్తాను, హుండీలో వేస్తే సాయిగారు పట్టుకుపోతారు. కాబట్టి అది ఆయనది, ఆయన పళ్ళెంలో వేస్తే. ఏది ఎవరికో చెప్పండి, అక్కడ ఓ రూపాయి పెట్టి నువ్వే పట్టుకెళ్ళని గట్టిగా అడగాలి. అడిగితే మాత్రం మర్నాడు ఆ రూపాయి కనపడదు, అంటే ఆయన పట్టుకెడితే. ఎవడో రహస్యంగా పట్టుకుపోతే అది వేరే విషయం. ఆ చిరుతొండ నంబి, వేంగవాంబ, తిరువెంగనాంచి వాళ్ళ స్థాయి భక్తులం కావాలి, అప్పుడు మనం ఏమిచ్చినా ఆయన పట్టుకెడతాడనమాట. ఇదో చూసావా కాసు అనగానే ఆవిడ ఆనందపడిపోయి ఈ కాసు ఇదే మీ కేసు, అందుకే మీకు ఈ చెమట పట్టింది, తెలియక అనవసరంగా తొందరపడి తామరపూతో కొట్టాను చూడండి అంది ఆవిడ. అని ఏమంది, మీరు ఇంత భక్తుడని అతని గురించి చెబుతున్నారే, వాడు నిజంగా అంత భక్తుడేనా, లేకపోతే కొంచెం కొంచెం భక్తి ఉన్నా మీరు తొందరపడి కరిగిపోతారు, మీ సంగతి నాకు తెలియదా, రావణాసురుడు వచ్చి శివ శివ అనగానే ఆత్మలింగం ఇచ్చారు, సచ్చినంత పనైంది నాకు, ఆ ఆత్మలింగానికి ముందు నన్ను కూడా ఇచ్చేశారు వాడికి, ఇలా మీరు ఎవరు ఎవడితే ఇస్తారు, అందువల్ల నాకు మీ మీద కొంచెం అనుమానం, వాడు నిజంగా మీరు అనుకున్నంత భక్తుడా కాదా అనగానే నువ్వు కోరుకుంటే పరీక్షిద్దాం అన్నాడు ఆయన. పార్వతీదేవి కోరితే పరీక్షించకుండా ఎలా ఉంటాం అనగానే తప్పక పరీక్షించవలసిందే అంది ఆవిడ. ఎలా పరీక్షించడం, నేను చెప్తానుగా, ప్రస్తుతం వాడు వీరశైవాచారంతో ఉన్నాడు, ఎవరు ఏమడిగినా అది ఇస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. ప్రాణం ఇవ్వడం తేలికే, కానీ పిల్లల్ని చంపమంటే ఎవడు చంపడం. వాడి పిల్లవాడి మాంసం మనం అడుగుదాం అని పిలిచి వెంటనే ఇంద్రుడిని రమ్మన్నాడు. ఇప్పుడు పరీక్షించాలి. అందుకని ఇంద్రుడిని పిలిచి, ఇంద్ర అనగానే ఇంద్రుడు పరుగు పరుగుని వచ్చి, ఏమి స్వామి పిలిచారన్నాడు. పాకశాసన భూలోకంలో కాంచీపురంలో చిరుతొండ నంబి అనే ఒక పరమభక్తుడు ఉన్నాడు. ఐ వాంట్ టు టెస్ట్ హిమ్ విత్ మై వైఫ్, కాబట్టి నువ్వేం చేస్తావు అనగానే ఏం చేయమంటారండి అన్నాడు. 7 రోజులు ఏకదాటిన రేయింబవుళ్ళు అక్కడ వర్షం కురిపించాలి, వాళ్ళు మామూలు వర్షం కాదు, దబ దబ దొబ 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 కురిపించే వర్షం, మొత్తం ఊరు వాడ ఏకమైపోవాలి, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు, కురిపించేయిపో వర్షం అన్నాడు. పాడు చేయటువంటి ఇంద్రుడికి బాగా ఇష్టం అండి బాగు చేయడం కంటే. ఓ ఇంతే కదా, ఓ వర్షం కురిపించేస్తాను ఇప్పుడు, వద్దంటే కష్టంగాను కురిపించబట్టే కురిపిస్తానండి, బర్రు బయలుదేరాడు ఇంద్రుడు. వెంటనే జంభవైరి స్వర్గానికి వచ్చాడు. ఆయన దగ్గర పుష్కలావర్తము, సంవర్తకము అని మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలకి మంత్రంతో సంకెళ్ళు వేసి పెడతాడు ఆయన. ఆ మంత్రపూర్వకమైన సంకెళ్ళు మంత్రం చదివి విడిచిపెడితే ఇక ఆ మేఘాలు బయలుదేరతాయండి బాబోయ్. అక్కడికి వచ్చాడు జంభవైరి. సంరంభంబున దంభోళి జడిపించి అమోఘంబైన మేఘంబులు మహోగంబులు ఈ చండగతిం ప్రచండ మండలంబు గప్పి దివినిండి దిశలా వరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిలధారల నిర్జరంబుల వడువున ఎడతెగక త్వరంబులైన నేరధారల కురియజేసి అన్నారు. ఆయన వెంటనే ఒకసారి ఈ చేతిలో ఉన్న వజ్రాయుధం జడిపించి సంకెళ్ళు తీసి పండి మేఘాల్లారా పండి కాంచీపురాన్ని చేరండి, కంచి మొత్తం అతలాకుతలం అయిపోవాలి, వర్షం కురిపించండి, ఏడు అహోరాత్రములు అనగానే ఏడు రోజులు రేయి పగలు అనే తేడా లేకుండా ఈ మేఘాలు వచ్చి ఆకాశాన్ని ఆవరించేశాయి, మొత్తం ఆకాశవాణి కమ్మి ఎక్కడ మాట వరస కూడా వెలుతురు లేకుండా చేశాయి. కటిక చీకటి ఏర్పడిపోయిందిట ఆ మేఘాల వల్ల. దట్టమైన నల్లని మేఘములు ఆకాశాన్ని అలా ఆవరించాయి. ఇక మేఘములు ఢామ్ ఢామ్ అని శబ్దం చేసి ఉరుములు ఉరుముతూ మెరుపు తీగలు మెరిపిస్తూ పిడుగులు రువ్వుతూ వడగళ్ల వాన కురిపించాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏడు రోజులు, రాత్రి లేదు పగలు లేదు అలా వర్షం కురుస్తూనే ఉంది. డబా 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 వర్షం కురుస్తూనే ఉంది. ఏనుగులు తొండలతో తొండంతో దబ దబ కొడితే నీరు ఎలా ఉంటుంది అలాగా ఫౌంటైన్ చిమిరిట్ వర్షం కురిసింది. పూర్వం వామనావతారంలో పరమాత్ముడు వాసుదేవుడు ఒక కాలితో ఆకాశాన్ని ఒక కాలితో భూమిని తన్నాడు. ఆయన ఎడం కాలితో ఆకాశాన్ని తన్నితే ఆకాశం చిల్లు పడిపోయిందేమో, ఆ చిల్లు పడి అందులోంచి నీరు కురుస్తుందేమో అన్నట్టుగా ఉందిట. బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నం పోయిందిట. బలిని భంజించిన వామనుడు కాలితో తన్నడం వల్ల ఒకవేళ ఆకాశం చిల్లులు పడిందేమో పగిలిపోయిందేమో పగిలిపోయి పైన నీరు కురుస్తుందేమో అన్న భ్రమ కలిగిందిట. అలా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఓ అరే బాబు, అదేం వర్షం అండి బాబు, త్వరమైన నేరధార ఎడతెరిపి లేకుండా కురిసింది, పిడుగులు పడిపోతున్నాయి, వడగళ్ళు పడిపోతున్నాయి, హడిలిపోయారు ఊళ్ళో వాళ్ళు. దాంతో ఈ ఊళ్ళో వాళ్ళంతా ఈ వర్షం ప్రారంభంగానే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, సత్రాల్లో ఉన్నవాడు, అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, శివభక్తులు అందరూ కూడా ఈ టైంలో ఈ వర్షంలో మనల్ని రక్షించేవాడు అన్నం పెట్టేవాడు ఒకడే, అందరం చిరుతొండనం ఇంటికి పోదామని మొత్తం వచ్చి పడిపోయారు, పొలోమని పడిపోయారు, ఎక్కడెక్కడి వాళ్ళు ఆ ఇంట్లో చేరిపోయారు. వాళ్ళు ఇది చెప్పాక లంక అంత ఉంది కదా, దాంతో కొందరు వంటింట్లో కొందరు ఆయన బెడ్రూమ్లో కూడా చేరిపోయారు, ఈయన కూడా బయటికి వెండేశారు. భక్తులు ఏదైనా చేస్తారండి, ఏమండి మాకు ఇచ్చేయండి అన్నారట. పాపం ఈయన పరమ భక్తుడు కదా, అలాగేనని తన మందిరం కూడా ఇచ్చేశాడు. మొత్తం అందరూ చేరిపోయారు. ఈ చేరిపోయినటువంటి వాళ్ళు కంపు చేసి పారేశారు కొన్ని ప్రాంతాలను మలమూత్రాలతో, అవి కూడా కడిగారట వీళ్ళు పాపం కర్మ. ఏడు రాత్రులు నీళ్లు పోసి కడగడమే వీళ్ళ పని అన్నమాట. అన్నం ఫ్రీ ఫ్రీగా వస్తుందంటే ఇంకే తినకుండా ఎలా ఉంటారు, తిన్న తర్వాత కంపు చేయకుండా ఎలా ఉంటారు. అలా ఇష్టం వచ్చినట్టు గందరగోళం చేసి పారేశారు. ఈ ఏడు రోజులు పండగ అనుకున్నట్టు ఈయన. ఎంత అదృష్టం నాకు, ఉరుమురిమి మంగళం మీద పడిందంటారు కానీ కాదు, నా అదృష్టం బాగున్నది. ఈ వర్షమే లేకపోతే ఇంతమంది శివభక్తులు నా ఇంటికి చేరతారా, వారికి ఇంత అన్నం పెట్టే అవకాశం వస్తుందా అనుకున్నాడు ఆయన. ఒకరోజుకొకరోజు అంతకంతకి వర్షం పెరిగిపోతుందాయి, మిర్రు పల్లం తెలియకుండా పోతుందాయి, అందుకని అందరూ ఇక్కడే కూర్చున్నారు అనుకున్నాడు. ఒక్కొక్క శివభక్తుడి దగ్గరికి వచ్చి చలేస్తుందా, ఏం కావాలి, ఇదిగో దుప్పట్లు అని మహానుభావుడు కనుక అందరికీ దుప్పట్లు ఇచ్చాట. కొంతమంది దుప్పట్లు నీళ్ళలో తడిపేసి మళ్ళీ కొత్త దుప్పట్లు అడిగితే దుప్పట్లు కూడా ఇచ్చేశాడు, కొత్త దుప్పట్లు కూడా ఇచ్చాడు, పక్కలు వేశాడు, సేవ చేశాడు. ఈ ఏడు రోజులు ఎప్పుడు నిద్ర అయ్యారో తెలియదు వీళ్ళు, అలా సేవ చేస్తూనే ఉన్నారు. నిజంగా మానవ మాత్రులు చేయగలరటండి, అది పరమశివ భక్తులు కాబట్టి, మహాత్ములు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. కానీ ఒక వారం రోజులు కురిసిన తర్వాత ఆగుతుందేమో అనుకుంటే రెండో వారం కూడా కంటిన్యూ అయిపోయిందిట. మొత్తం మీద 3 ఏళ్ళు 21 రోజులు వర్షం కురిపించాట. ఇంద్రుడికి 7 అంటే 3 ఏళ్ళు అనిపించిందేమో బహుశా. ఆ ముయ్యేడు దినంబులందు శివభక్తి ఆచార సంపత్తికి సేమా భూమి అనం ప్రసిద్ధుడగు ఆ చిత్తొండ నంబీశ్వరుండేమి కొంకక పెట్టు జంగములకు హేరాలమిష్టాన్నముల్ సేమం బొప్పగ వెప్పు సేమం బొప్పగ రేలునున్ పగలునున్ విశ్వాసపూర్వంబుగన్. 21 రోజుల పాటు అలా వర్షం కురుస్తూనే ఉంటే పరమశివభక్తి ఆచార సంపద కలిగిన మహానుభావుడు చిరుతొండ నంబి రవ్వంత జంకక కొంకక పనివాళ్ల సాయం తీసుకుంటూ, ఆ పనివాళ్ళు అలిసిపోయి నిద్రపోతే కేవలం తాను భార్య కొడుకే సేవ చేస్తూ వారందరికీ మూడు పూట్ల ఇష్టాన్నాలు పెట్టాడు, పాయసాలు పెట్టాడు. కొంతమందికి ఈ టైంలో కూడా మళ్ళీ కొన్ని పడవు కదా, చచ్చి రోజు ఉప్మా అయినా అన్నవాళ్ళకి ఇడ్లీ పెట్టాడు, ఎప్పుడు ఇడ్లీనే అన్నవాళ్ళకి ఇడ్లీ ఉప్మా కలిపి పెట్టాడు, కాదు గారంటే గారి పెట్టాడు, బూరంటే బూరు పెట్టాడు. అదృష్టవశాత్తు ఆయన ఇంట్లో అలాంటి సంపదలు కూడా ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి. ఇంకో ఏడాదైనా భోజనం పెట్టడానికి కావలసినంత ధాన్యాలు అవి ఉన్నాయట. అందువల్ల ఏమాత్రం జంకకుండా గుంటకుండా పెట్టాడు. అనిశమును కుమార సిరియాళుడు అతని దాది అయిన చందనికయు ధన్యులు అపరమ దంపతులు శివభక్త కోటికై అనుపమ వృష్టి వేగ కొనియాడు దురెన్నియును తరంగులన్ దినములు రేబవల్ దధిమధు ప్రచురాన్న సమర్పణం గుణం. రాత్రి లేదు, పగలు లేదు. ఆయన కొడుకు అతని దాది చందనిక అని ఉన్నదటండి ఆ ఇంట్లో, వీళ్ళకో సేవకురాలు, అది కూడా చాలా భక్తురాలు. నిజంగా పనివాళ్ళు ఎవరు ఎలా చేస్తారు, అలా పని ఆవిడ. ఆ దంపతులు ఈ శివభక్తులకి ఈ వర్షాకాలంలో ఆ భయంకరమైన తుఫాన్లో అన్నాలు పెడుతూనే ఉన్నారు. ఇక్కడే ఓ సమాష జరిగింది. ఓ 15 రోజుల తర్వాత ఇంట్లో వంటకట్టె లేవు, వంట సామాగ్రి బోలుడు ఉంది. ఏడాదికి సరబడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి కావలసినంత సామాను ఉంది, కానీ వంటకట్టెలు నిండుకున్నాయి. ఎండుకట్టెలు నిలవ ఎంతకాలం ఉంటాయి మరి, ఇప్పుడు వంట చెయ్యాలి. అప్పుడు ఏం చేశారు తెలిసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కొన్ని కోట్ల మందికి బట్టలు దానం చేయడం కోసం వస్త్రాలు తెచ్చిపెట్టారట. ఆ వస్త్రాలు తీసుకొచ్చేసేటువంటి చీరలు, పంచెలు, తువ్వాళ్ళు, గోచిగొడ్లు అన్నీ పట్టుకొచ్చాయి. ఇక నూనె ఉంది, ఇంకో 2 ఏళ్ళైనా వండడానికి కావలసినంత నూనె ఉంది ఆ ఇంట్లో. కుండలు, భాండాలు, జాడీలు నిండా నూనె. ఈ నూనె జాడీలు తెచ్చి ఆ నూనె జాడీల్లో ఈ వస్త్రాలు ముంచి, ఈ వస్త్రాలు పొయ్యిలో బారేసి నిప్పెట్టి ఈ నూనె గుడ్డలతోటి అంటే దీపారాధనలాగా చేసేసి దాని మీద వండేశారట. అసలు నాకు ఇలాంటివి విన్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతున్నమాట. ఎన్ని బట్టలు తగలబడితే వంట అవుతుందండి, కట్టెలకు బదులుగా బట్టలు అంటే మాటలు కాదు. భగభగభగభగ నూనెలో ముంచిన గుడ్డలు మండుతూనే ఉన్నాయి. ఆ మండుతున్న పొయ్యి మీద కుండలు పెడుతూనే ఉన్నారు, అన్నం వారుస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, పోపులు పెడుతూనే ఉన్నారు, చారు, దెబ్బకాయ పచ్చడు, దెబ్బకాయ పచ్చడు, గోంగూరలు, పులిహారలు, మాయిదారు కూడా అన్నీ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏది కొరత ఉండకూడదు. అందులో ఫ్రీగా పెడుతున్నప్పుడు ఏమంటారండి, ఏమిటండి ఇది రోజును, ఇదే ఉప్మా, ఇదే చారు అంటారు. ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఆవిడ చారు కూడా పెట్టదు, మాట్లాడితే ఏడు చారు అని వేడి చారుతో నెత్తి మీద కొండ కొడుతుంది. కానీ ఇక్కడ మరి మహానుభావుడు పెడుతున్నాడు కదా, అందుకని ఏం పెడుతున్నావు, పెడితే పెట్టుకుని రేపు అప్పడాలు ఒడియాలు కొంచెం ఎక్కువ వేయించు, ఇవాళ అప్పడం సరిగ్గా వేగలేదు, ఒడియం వేగాలి అండం కొంతమంది. అవన్నీ తట్టుకుని భోజనం పెట్టారు. ఈ విధంగా వంట చరకులు లేకున్న వాములైన వస్త్రములు తైలమున ముంచివన్నీ గూర్చి వంటకంబులు వండి ఎవ్వారిగా పెట్టు శివభక్త తతికి నంబి ప్రభుండు. ఆ చిరుతొండ నంబి వస్త్రాలతోటే వంట చేసి కడుపు నిండా పెట్టాడు. పాయసం అంటే చాలామందికి ఇష్టంట, అందుకని తియ్యని పాయసంబులు, తియ్యని పాయసం పెట్టాడు. వాళ్ళు పాయసంలో బెల్లం తక్కువైందంటే బెల్లం వేసి, జీడిపప్పు తక్కువైతే జీడిపప్పు వేసి పెట్టాడు. మళ్ళీ కొంతమంది ఏమన్నారో తెలిసి ఇక్కడ రాసింది చెప్తున్నాను నేను, ఏమండి ఎప్పుడు అన్నం పాయసమేనా, పాల పాయసం చేయండి అన్నట్టు కొంతమంది. మరికొంతమంది పెసర పాయసం అడిగారట, పెసరపప్పుతో పాయసం బాగుంటుంది అన్నారట. పాపం పెసర పాయసం చేశారు. ఒకడన్నాడు పెసర పాయసంలో కిస్మిస్ లేకపోతే ఎలాగా అన్నాడు, కిస్మిస్ వేసేటప్పుడు. ఒకడు బాదం పప్పు అంటాడు, ఒకడు గడ్డి గాదం పప్పు అంటాడు. ఏదడిగేది పెట్టాలి, పెట్టారు. ఈ గందరగోళంలో ఒకడు వచ్చామన్నాడు తెలుసా, ఎండ్రయ్యలు లేవా అన్నాడు. అని మరి అక్కడ ఉన్నవాళ్ళలో రకరకాలు కదా, బౌద్ధ జైన పాషండ లోకాయుతిక చారవాక కాకలి హితుండక వానప్రస్థ పాశుపత జంగమయోగి ప్రముదులు. వీళ్ళలో కొంతమంది చారవాకులు ఉన్నారు, వీళ్ళు ఎండు రొయ్యలు అయితే తినరు. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా ఎండు రొయ్యలకి మాకు వ్యతిరేకం అండి, ఏదో మేము వైశ్యులం మహానుభావులం కాబట్టి ఆ ఒక్కటి మాత్రం అడగండి, ఇంకేమైనా పెడతామన్నారట. కర్మ దిక్కుమాలు కూడా ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున పారాయణ పరులు ఎవరినో వచ్చి ఎండు రొయ్యలు పులుసు లేదంటే నేను ఎక్కడ పెడతాను, ఎండు రొయ్యలు ఎండు చేపలు ఎక్కడ తెస్తాను. సరే అవన్నీ తట్టుకుని వాళ్ళని సముదాయించి మళ్ళీ మధ్యలో వాళ్ళు లేచి అలిగి వెళ్ళిపోకూడదు, శివభక్తుడు కదా, అందుకని నచ్చ చెబుతూ పెట్టారు. అడుగులకు మడుగులు ఎత్తారు. ఈ గందరగోళంలో ఒకడన్నాడు, అన్నం తిన్న వెంటనే నాకు పరుపు వేయాలన్నట్టు. పరుపు వేసాక కాళ్ళు అత్తమన్నట్టండి. అయ్య రామచంద్ర, కాళ్ళు అత్తమంటే మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చుని సేవ చేశారు, మళ్ళీ అన్నం పెట్టడమే కాకుండా కాళ్ళు నొక్కారు. క్రమంగా 21 రోజులు గడిచింది. 21వ రోజున హఠాత్తుగా ఆకాశంలో ఒక మేఘం లేదు, మప్పు తొరకలేదు, మెరుపు లేదు, మొత్తం ఆకాశంలో సూర్యుడు ఉదయించాడు. అద్భుతంగా తయారైపోయింది వాతావరణం. ఈ 21 రోజులు శుభ్రంగా తిన్న వీళ్ళందరూ ఎడతెరిపి లేని వర్షంలో ఇక్కడ పడున్నారా? 21వ సూర్యుడు తెలుసుకునే అమ్మ బాబోయ్య నాడి పరాయి గోవంపులో ఎలా తిన్నామో, మా ఆవిడ గుర్తొచ్చిందో ఒకడు, కాదండి మా ఊళ్ళో ముష్టి బాగుంటుందో ఒకడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన జంగదేవర్లు కూడా వాళ్ళ ఆశ్రమాలు ఉంటాయండి, శ్రీశైలం నుంచి వచ్చాను ఒకడు, ఆ ఊరు నుంచి వచ్చాను ఒకడు, ఎక్కడైనా అన్నం దొరికినా మళ్ళీ వాడు వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్ మీద పడుకుంటేనే వాడి సొంత ఇల్లు అనమాట వాడికి. అది ఈ ముష్టాళ్ళు, ఈ కుష్టాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఈ మతాల వాళ్ళందరూ పారిపోయారంతే, తుపాకీ గుండుకు దొరికితే ఒట్టు. మళ్ళీ పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళంతా పొరుగురు పారిపోయారు. ఈ సంచార జీవులంతా సూర్యోదయంతో పారిపోయారట. చెప్పా పెట్టకుండా పారిపోయారు. మళ్ళీ మళ్ళీ చెబితే ఈయన ఉండమంటాడేమోనని. అంటే ఎంత బాగా పెట్టినా ఏ ముష్టాడికైనా వాడి ముష్టూరే ఇష్టం. కాబట్టి ముష్టాడికి కూడా వాళ్ళ సొంత గ్రామాలు ఉంటాయి తెలిసిన మీకు, వాళ్ళకు కూడా ప్లాట్ఫారాలు ఉంటాయి. మీరేమనుకుంటున్నారు, సికింద్రాబాద్లో జరిగింది అది. నేను ఆ జ్ఞాన సరస్వతి ఆలయంలో ముషీరాబాద్ దగ్గర ప్రవచనం చెప్పే రోజుల్లో ఇద్దరు ముష్టాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భోజనానంతరం నేను బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని కాలినడకి వెళ్ళేవాడిని. నేను ఏకోరాము గారును ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి నడిచి మళ్ళీ వచ్చేవాళ్ళం. అప్పుడు తినదరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని. అక్కడ ఇద్దరు ముష్టి దంపతులు మాట్లాడుకుంటారు. ఏమని, మన అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, ఎవరికి ఇద్దామంటే మన క్యాస్ట్ అంటే అక్కడ ముష్టి క్యాస్ట్ అనమాట, మన ముష్టి క్యాస్ట్ వాడికి ఇవ్వాలి. ఎవడున్నాడు, కవాడీ కూడా దగ్గర ఒక కుర్రాడు దొరికాట. అక్కడ ఒక ఆలయం వాడిది. ఆ అల్లుడికి అన్నీ బాగున్నాయి కానీ కట్నంగా ఏమిద్దామంటే వాడు అడిగట్ట. ఏమని అడిగట్ట, ముషీరాబాద్ ఏరియా నాది, అది రాసి ఇచ్చేస్తే మీ అమ్మాయిని చూసుకుంటానన్నట్ట. అంటే ఇంక జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర నుంచి ఉన్న ప్రాంతంలో ఇంక వీళ్ళు అడుక్కోకూడదు, అత్తా మామ వాడే అడుక్కోవాలి. అల్లుడికి అది కట్నం, కట్నంగా చక్క ముష్టి వాడ రాసిచ్చారు. పెళ్ళైపోయింది, ఇంక అక్కడి నుంచి ఆ కొత్త అల్లుడు వాళ్ళు కూర్చునేవన్నమాట. బాబు వెక్షం, ఇక్కడికి అత్తా మామ వచ్చారంటుకో, ఇది కట్నంగా నాకు రాసిచ్చారు, మీరు ఇక్కడ అడుక్కోకూడదు, మీరు అక్కడే అడుక్కోవాలి. సరే ఎంత బాగున్నాయండి కట్నాలు, అవి అవి కట్నాలంటే మీరేమో స్థలాలు రాసిచ్చేస్తున్నారు. బాబు శెట్టి వారి పెట్టలో 200 గజాలు రాసిస్తే కానీ పెళ్లి చేయమని వీళ్ళు అంటున్నారు, కానీ శుభ్రంగా ముష్టివాడ. వాళ్ళకి చాలా నియమాలు ఉంటాయండి. వాళ్ళు ఆ ఏరియాలో ఇంకోటి ఎవడన్నా కొత్త వాడు అడుక్కుంటే చంపేస్తారు. సంఘాలు ఉంటాయి మళ్ళీ, మనకు ఆటో సంఘాలు, కారు సంఘాలు, ట్యాక్సీ సంఘాలలాగా ముష్టి సంఘం అని ఉంటుంది. అందులో మెంబర్షిప్ పుచ్చుకోవాలి. మెంబర్షిప్ లేకుండా అడుక్కున్నారా, బబ్బబ్బబ్బబ్బ అని ముష్టాళ్ళంతా మీ వెంట పెడతారు, ఇక మీ పని అయిపోయినట్టే చంపేస్తారు. ఇదే తర్వాత గొడవ. ఒక ముష్టివాడు చచ్చిపోయిన తర్వాత వాడి దగ్గర గోనిగొడ్డు ఉంది. ఆ గోనిగొడ్డతో సైతంగా పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఆ శవాన్ని తీసి చూస్తే, అయ్యో బాబాయ్, ఆ గోని నిండా 800 నోట్లు అండి. ఆ రోజుల్లోనే చెప్పేది, 500 నోట్లు కూడా ఉన్నాయి అప్పటికి, 2009 నాటి మాట. 12 లక్షలు కేవలం ఆ బస్తాలో ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరికి తెలియదు ఆ విషయం. అయ్యి బాబాయ్, బస్తాలు ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే మనమే పట్టుకుపోదాం అనుకున్నారు పాపం చాలామంది. పాపం ఆయన మా యోగరావు గారు కూడా, ఏమండి బస్తా కింద ఉందని తెలియదండి మనకి, ఇన్ని రోజులు చూస్తూ ఉన్నాడని పాపం ఆయన కూడా. పాస్బుక్లు ఉన్నాయి ఆంధ్రా బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో వాడికి అకౌంట్ అండి. దరసోడు కోటీశ్వరుడు కానీ రోజు కొబ్బరి ముక్కల మీదే, ఆ గుడి ముందు కొట్టే కొబ్బరి ముక్కలే తిని బతికాడు వాడు దుంపదేగా. ఒక్కరోజు తినలేదు. ఆ డబ్బంతా చివరికి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. కాబట్టి దాచిపెట్టిన ధనము భూమి పాలు లేదా ప్రభువు పాలు అవుతుంది. ఎవరికి పెట్టాడు వాడు తినడు, ఏమవుతుంది? కాబట్టి ఉన్న రోజుల్లో తినండి హాయిగా, శుభ్రంగా 3 పొట్ల వయసూరు బజ్జీ తినండి. నష్టం ఏంటి, మీ సొమ్ము ఏమిటి? పిల్లలకి ఇద్దాం పిల్లలకి ఇద్దాం అనుకుని దాచకండి. పిల్లలు మీ వాళ్ళు తినలేరు, మీరు తినలేరు. వీలున్నంతవరకు శుభ్రంగా చక్కెరకి వెళ్ళి అరటిపండు, మాయించి పాయసాలు గీసాలు తినండి. లేదా పురాణాలకు వచ్చినప్పుడు కాస్త ప్రసాదం పెట్టండి. రోజు వెళ్ళి వాళ్ళకి మా ప్రసాదంతో పాటు మీ ప్రసాదం తింటారు. అది ఇది కాదు, గురువుగారు మంచి పీఠం పెడుతున్నారు అనుకుంటే గురువుగారికి రాసిచ్చేయండి, పుణ్యం ఉంటుంది. అబ్బే అలా గురువుగారికి ఎలా రాసిస్తాం? చచ్చిపోయినా సరే మా పిల్లలకు రాసిస్తాం. అమెరికాలో ఉన్నా సరే మా పిల్లలకు పంచి పెడతాం, కానీ గురువుగారికి పంచి పెడతామా కదా? సరే ఏది ఏమైనప్పటికీ మహానుభావులు అంతా ఇష్టవాళ్ళంతా వెళ్ళిపోయారు. తీరా ఒక గంట సంధ్యావందనం చేసుకుని ఈయన శవపూజ చేసుకుని బయటకు వచ్చి చూస్తే హాల్ అంతా ఖాళీ. పురాణం పూర్తయిన తర్వాత మన మండపంలో తయారైందనమాట. ఏమిటిది, ఒక్క శివభక్తుడు లేడు, ఒక్క జంగమ దేవరా లేడు అనుకుని నేను ఆశ్చర్యపడిపోయిన వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని కూడా చెప్పలేదు. వెళ్ళొస్తామంటే మళ్ళీ వస్తామేమో, లేనిపోరు కూడా ఈ వర్షంలో పడిపోతామేమో అని ఎవడు చెప్పకుండా టాటా చెప్పకుండా పోయారు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది దీనికి. ఎన్నాళ్ళు ఆయనకి సమస్య లేదు, ఎందుకని శివభక్తులకి అన్నం పెట్టానని ఆనందంతో ఉన్నాడు. శివభక్తులకు అన్నం పెట్టకుండా ఆయన అన్నం తినడు. శతైక వృద్ధి లబ్ధంబులైన ధనంబుల కోట్ల కుంబడగ ఎత్తిన ఆ కిరాట వంశ కిరీటాలంకారంబు అని రాశారు ఇక్కడ. కొన్ని కోట్లకి పడగెత్తి ఎంతోమందికి అన్నదానం చేసే పరమదాత అయిన ఈ వైశ్యవంశస్థుడికి భక్తులకి అన్నం పెట్టకపోతేనే బాధ కలుగుతుందిట. దానం చేస్తే బాధపడరట వాళ్ళు, దానం చెయ్యని రోజు బాధపడతారట, అన్నం పెట్టని రోజు బాధపడతాడు ఆయన. అందుకని రోజులాగే ఈ పూట స్నానము చేసి పూజ చేసుకుని అందరూ వెళ్ళిపోయారు. కానీ ఊళ్ళో ఒక్కడైనా దొరకకపోతాడా? ఒక్క జంగమదేవరా, ఒక్క శివభక్తుడు దొరకకపోతాడా? శివభక్తుడికి అన్నం పెట్టకపోతే మనం తినం కదా అనుకున్నాడు ఆయన. కానీ ఆ పూట ఎంత వెతికినా దొరకలేదు కదా. అప్పుడు వాళ్ళు ఆవిడంది మధ్యాహ్న కాలంలో ఊరి చివరికి వెళ్ళండి, ఊళ్ళో దొరకకపోతే అంది. సరే అని అన్నాడు ఆయన. ధీనిధి శెట్టి నంబి తన దేహము నిండ విభూతి మంగళ స్నానము చేసి ధౌత పరిధానము కట్టి త్రిపుండ్రధారి అయి చే అమృతాంశు మౌళిని వశీకృత భక్తు ధరిల్చి సంతత ధ్యానము చేసి ఎంతయును తత్పర భావము ప్రస్ఫుటంబుగం. పరమ పుణ్యాత్ముడు, బుద్ధిమంతుడు, జ్ఞాని అయిన ఈ శెట్టిగారు, చిరుతొండ నంబి గారు హాయిగా మధ్యాహ్న స్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకుని తెల్లని బట్ట కట్టుకొని త్రిపుండ్రం ధరించి, అంటే మూడు రేఖలతో విభూతి ధరించి, చేతిలో శివలింగం పెట్టుకొని ఇంత విభూతి పుచ్చుకొని, ఈ విభూతి ఎవరి చేతిలో వేద్దాం అంటే ఇంటికి భోజనాన్ని పిలిచేటప్పుడు ఏం చేయాలని చెప్పాను, విభూతి వేయాలిగా చేతిలో ఎంత విభూతి వేసి మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాలి. అందుకని ఎవరి చేతిలో వేద్దాం అనుకుంటూ శివుడి కోసం, శివభక్తుని కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎంత వెతికిన ఊళ్ళో ఏ ఇంట ఒక్క భక్తుడు దొరకలేదు. ఇదేమిటిది? అసంఖ్యాక భక్తులతో కిటకిటలాడిపోయే కాంచీపురంలో ఒక్క శివభక్తుడు కూడా, ఒక జంగమదేవరా ముష్టివాడు దొరకడా? అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పోయినారు కనుక కదా, వాళ్ళకే అదే నియమం కనుక. భక్తుల్ని పిలవాలి తప్ప బంధువులు కాదు కాబట్టి భక్తుడు ఒకడు దొరకలేదా అని వెంపర్లాడాడు ఈయన పాపం, తెగ తిరిగాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు. ఆశ్చర్యపోయి వెళ్ళట. అప్పుడు ఆశ్చర్యమంది వైశ్యప్రభుండు మగుడిలోనికి తను తెల్చి మంద్రపణితి ఓ లతా తన్వి శివయోగి ఒకడు లేడు నేడు మొగసాలనిది ఏమి మూడి నొక్కో. ఎక్కడ ఎవరు ఏ అరుగు మీద దొరకలేదు. అందరికీ ఇళ్ళకి ముందు అరుగులు ఉండేవి కదండి పూర్వం, పెద్ద పెద్ద ఇళ్ళు, లోగిళ్ళు, పెంకుటిళ్ళు, ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులు. ఆ అరుగుల మీద ఒక్కడైనా ముష్టివాడు ఉండేవాడు శివభక్తుడు. ఇవాడు ఒక్కడు దొరకకపోతే ఆశ్చర్యపోయి తిరిగి ఇంట్లోకి వెళ్ళి భార్యామణితో, భార్యామణి ఏమిటి విచిత్రం, ఇంత కాంచీపురంలో ఈ మహాపట్టణంలో ఏకాంబ్రేశ్వరుడి సన్నిధానంలో ఒక్క ముష్టివాడు కూడా లేడు శివభక్తుడు, ఒక్క శివయోగి దొరకలేదు, శివయోగికి అన్నం పెట్టకపోతే ఎలా తింటాం మనం, ఈ ముసురు దినములు ఎంత ఉపయోగపడ్డాయి మనకి, 3 ఏళ్ళు 21 రోజులు ముసురు పట్టి ఘోర వర్షం కురుస్తున్న కాలంలో అఘోరులందరికీ భోజనం పెట్టాం, కానీ వాళ్ళ ఘోరమైపోయింది మన బతుకు, ఒక్క వీర శైవాచార పరాయణుడు దొరకడం లేదు, శివభక్తుడికి అన్నం పెట్టకపోతే మనం ఎలా తినగలం అనగానే వీధి చివరికి వెళ్ళండి, ఊరి చివరు ఎవరన్నా దొరుకుతారేమో ఉంది ఆవిడ. సరే అయితే వీధి చివరిలో ఊరి చివరిలో కూడా వెతుకుతాను అని బయలుదేరాడు. అలా బయలుదేరిన ఆయన వెతికితే ఆయనకి ఎవరు దొరికారో రేపటి రోజు కార్యక్రమంలో, మళ్ళీ 6వ రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.